నేను ఆత్మ పొందేవారు. ఈ ముప్పర్తిపాడు గ్రామం సెంటర్ అంటారు, ఇక్కడ శివాలయాన్ని స్థాపించారు. ఈ ముప్పర్తిపాడు భక్తుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ గ్రామం రావటం జరిగింది. కానీ ఇక్కడ ప్లేస్ మాకు అనుకూలంగా ఎదురుకుండా రోడ్డు దుమ్ము ఇవన్నీ వస్తాయి. మీకు ఇబ్బంది, నాకు డస్ట్ ఎలర్జీ వస్తుంది దీనివల్ల. రోడ్డు పక్కన పెడతారంటే మేము రావని చెప్పి ఉండేవాళ్ళం. వారికి కూడా ఇంతకంటే అవకాశం లేదు. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. అందులో ఈ డస్ట్ ఎలర్జీ ఒకటి వస్తుంది, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇందులో ఎవరైనా ఆస్తమ అనారోగ్యం ఉన్న వాళ్ళు అనుకున్నది ఎక్కువైపోతుంది. అంటే ఎప్పుడైనా ఆహ్వానించినప్పుడు ఇవన్నీ ఆలోచించి అన్నీ చూసుకుని ఆహ్వానించాలి. ఇక్కడ శివాలయం నిర్మించారు శివుణ్ణి. సప్త సప్తాహాలు జరుగుతున్నాయని చెప్పారు. శివుణ్ణి చేతులతో ఆరాధించమని, నోడితోటి హరినామ స్మరణ చేయమని. శివుణ్ణి చేతులతో ఆరాధించాలి, హరినామం నోటితోటి ఉచ్చారణ చేయాలి. ఇలా దేవాలయాలకు రావటం శివనామస్మరణ, హరినామ స్మరణ, రూపాన్ని ధ్యానం చేయటం, నామాన్ని స్మరించటం, ఇదంతా కూడా మనం పరిశుద్ధులు అవటానికి, పవిత్రులు అవటానికి. మన అంతర్యామగా ఉన్న ఒక వస్తువు అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వరనామం శివుడికి వర్తిస్తుంది, హరికి వర్తిస్తుంది, హరిహరులకి ఇద్దరికి వర్తిస్తుంది. మన హృదయంలో ఐక్యం అవటం కోసం ఇటు విష్ణువుని ఆరాధించినా, అక్కడ శివుణ్ణి ఆరాధించినా, ఎవరిని ఆరాధించినా, ఈ రెండు ముఖాలు ఏ ముఖం ద్వారా అయినా హృదయంలో ప్రవేశించవచ్చు. అంతర్యామగా ఉన్నవాడు ఈశ్వరుడు. ఇక్కడ ఈ గ్రామస్తులు, ముప్పర్తిపాడు గ్రామస్తులు ఇంత భక్తిగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, సంతోషం. కానీ ఎవరైనా భజనే కాకుండా, ఇక్కడ హరినామమే కాకుండా, శివనామం కాకుండా, ఏ విష్ణు పురాణం కానీ శివ పురాణం కానీ చెప్పేవాళ్ళ చేతి కూడా ఎవరి చేతనే మీరు పురాణాలు కూడా చర్చించుకోవటం మంచిది గ్రామస్తులు. అది ఒక పద్ధతి. సరే, రామకృష్ణ మిషన్ వాళ్ళు ఇటువంటి గ్రామాల్లో మీటింగ్లు పెట్టాలని వాళ్ళ ఉత్సాహం తెలియపరుస్తున్నారు. వారిని ఆహ్వానించిన ఈ గ్రామాల్లో మీటింగ్ పెట్టి పెడతారు. రామకృష్ణ మిషన్ వారిని ఆహ్వానిస్తే అంటే వాళ్ళ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నారు. భక్తి చాలా ప్రధానమే, భక్తి అవసరం. కర్మయోగానికి, జ్ఞానయోగానికి కూడా భక్తి అవసరం. సపోర్ట్గా భక్తి ఉండాలి. కర్మయోగం, జ్ఞానయోగం మనకి ఎక్కడికి తీసుకెళ్తుందో కర్మయోగం కూడా అక్కడికే తీసుకెళ్తుంది. ఈ యోగానికి భక్తి అవసరమే, ఆ యోగానికి భక్తి అవసరం. మన విచారణ చేసుకోవడానికి భక్తి అవసరం, నిష్కామ కర్మ చేయటానికి కూడా భక్తి అవసరం. అదే భక్తి లేని పూజ పత్రి చేయటం అంతా ఉంటారు కదా, మంచిది భక్తి అవసరం. ఆ పరమేశ్వరుడి మీద, ఈశ్వరుడి పట్ల ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, నా మనస్మర ఆయన లీలలో మనం చెవులతోటి వినటం, పరమేశ్వరుడు యొక్క లీలల్ని మన చెవులతోటి వినటం, ఇలాంటి ద్వారా మనం పవిత్రులు అవుతాం. కళ్ళతోటి ఈశ్వరుని చూస్తాం, ఈశ్వరుడు యొక్క రూపం చూస్తాం, చెవులతోటి ఆ భగవంతు యొక్క లీలలు వింటాం, మంచిదే. కానీ ఇవన్నీ హృదయంలోకి వెళుతున్నా లేదు చూసుకోవాలి. ఈ జన్మకైనా, రాబోయే జన్మకైనా, కోటి జన్మల తర్వాత కూడా జ్ఞానం హృదయంలోనే కలగాలి. జ్ఞానం హృదయంలోనే కలగాలి. మనం మంచి మాటలు వింటున్నాం, పెద్దలు చెప్పిన మాటలు వింటున్నాం, తర్వాత ఎవరైనా మన అధ్యయనం చేస్తున్నాం, మనం చదువుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, నోడితోటి చదువుతున్నాం, కళ్ళతోటి చూస్తున్నాం, చెవులతోటి వింటున్నాం, కాళ్ళతోటి గుడి చుట్టూరు ప్రదర్శన చేస్తాం, చేతులతోటి పూజలు చేస్తాం, ఇవన్నీ కలిసి మన హృదయంలోకి వెళుతున్నాయో లేదో చూసుకోవాలి. ఇంకేదండి, జ్ఞానం అనేది హృదయంలోనే కరెంట్. జ్ఞానం అనేది హృదయంలోనే కరెంట్. భాషంగా నీకు ఎన్ని పరిస్థితులు, భాషంగా నీ పరిస్థితులు బాగుండొచ్చు, అంత మాత్రం నీకు సుఖం తెలియదు. హృదయంలో ఉన్న వస్తువు, హృదయంలో ఉన్న వస్తువు నీ గెలుపులోకి వచ్చే వరకు నిజమైన సుఖం ఎలా ఉంటుందో నీకు తెలియదు. మీరు సుఖపడ్డారు, వాళ్ళ భాష పరిస్థితులు నీకు బాగుండొచ్చు, కానీ హృదయంలో ఆ చైతన్యం నీకు ఎరుకులోకి వచ్చే వరకు మీరు అసలు సుఖపడలేరు. సుఖం అనేది నీకు తెలియదు, సుఖం రాదు కూడా. ఒకవేళ మీకు ఆ నిజమైన సుఖం హృదయంలోనే ఉంది, నిజమైన సుఖం హృదయంలోనే ఉంది, అది ఒకటే మనకి ఎరుకులోకి రావాలి. ఆ సుఖమే ఎరుకులోకి రావాలి. ప్రాపంచికంగా ఏదన్నా విషయాలు, ఏదన్నా మనకి సంతోష కారణాలు ఉన్నప్పటికీ, సంతోషం వచ్చే కారణాలు ఉన్నప్పటికీ, బాహ్య విషయాల మీద ఆధారపడి ఏదైనా సంతోషం తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో ఇదంతా దుఃఖం కింద మారిపోదు. ఇంకా నిజం కాదు కాబట్టి, కొంతమంది సంతోషం వస్తే పట్టుకోలేము, సంతోషం వస్తే పట్టుకోలేము, దుఃఖం వచ్చినా పట్టుకోలేము. సంతోషం వస్తే పొంగిపోతారు, దుఃఖం వస్తే పొంగిపోతారు. ఇది పనికి రాదు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇది నీకు భక్తి కలగదు. దేశం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, ఆ పరిస్థితులను బట్టి. ఆ సంతోషము నిజం కాదు, ఈ దుఃఖము నిజము కాదు. అంచేత సంతోషం నిజం కాదు కాబట్టి సంతోషం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే పొంగిపోవటం, అది భక్తుడి లక్షణం కాదు. అలా జరిగితే అంటే నీకు భక్తి అలవాట్లేదు, భక్తి నేర్చుకోలేదని అర్థమని భగవంతుడు చెప్తున్నాడు. భగవాన్ ఉవాచ. తర్వాత ఇక్కడ మనుషులు తేడా తేడాగా ఉన్నారు, గుణాలు వేరు, రంగులు వేరు, ఎవడ పద్ధతుల వాడు, ఎవడ పరిస్థితుల వాడు. కానీ భక్తులు ఏం చేయాలంటే అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో అన్ని పరిస్థితుల్లో అద్వైత భావన విడిచిపెట్టుకోవాలి. మీలో ఒకరికి ధనం ఉండొచ్చు, ఇంకొకరికి ధనం రావట్లేదు, అవన్నీ బాహ్య విషయాలు. మీ హృదయంలోని వస్తువును చూడటం, మీ హృదయంలోని వస్తువు సమానం, అది భక్తులు చూడటం నేర్చుకోవాలి. మీలో కొంతమందికి చదువు ఉండొచ్చు, కొంతమందికి చదువు లేకపోవచ్చు, అది మాకు అనవసరం, భక్తుడికి అనవసరం. భక్తులు చూడవలసింది అందరి హృదయంలోనే వస్తువును చూడటం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే, అది నేర్చుకుంటే ఏమవుతుందంటే ఇక్కడున్న వస్తువుకి దయ కలుగుతుంది. మనమే ఇక్కడున్న ఈ నారాయణుడు ఈశ్వరుడు ఆయన తెలియబడితే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం, కానీ బలవంతం తెలిస్తే తెలుసుకునే వస్తువు కాదు. ఇదంతా ఏమి లేదు, అలవాట్ల యొక్క వేగం వల్ల, గుణాల యొక్క వేగం వల్ల ఇక్కడ పరమాత్మను మర్చిపోయాం. దేహము నేను, మనస్సు నేను, ఈ దేహము నేను, మనకి ఇష్టాయి ఇష్టాలు ఎక్కడొస్తాయి, మనకి ఇష్టాలు అయ్యి ఇష్టాలు ఎక్కడొస్తాయి, మనస్సులో వస్తాయి. శరీరానికి రోగాలు వస్తాయి, శరీరానికి రోగాలు వస్తాయి, మనసుకి ఇష్టాలు అయ్యి ఇష్టాలు వస్తాయి. అసలు ఈ రెండూ మనం కాదు, అవి ప్రారంభాన్ని బట్టి అలాగొస్తాం. పూర్వజన్మలో అనుభవించిన భోగాలే ఈ జన్మలో శరీరానికి రోగాల కింద వస్తాయని చెప్తారు. అప్పుడు జ్వరం వస్తుంది మనకి, ఎందుకు రావాలి జ్వరం? తిండి లేనా తేడా ఉండాలి, మనం తాగే నీళ్ళు లేదనే తేడా ఉండొచ్చు, లేదా శరీరానికి తేడా ఉండదు. ఇటువంటి చోట్ల మీటింగ్ పెడితే డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది. అందరికీ కాకపోయినా ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది లేదు. దీన్ని పొల్యూషన్ అంటారు. దీనివల్ల కూడా కొన్ని అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనకి అనారోగ్య కారణం తొలగించుకుంటే అనారోగ్యం రాదు. మరి మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు మందు వాడతాం. అసలు జ్వరం ఎందుకు రావాలి? కారణం జ్వరం రావటానికి కారణం మీ మనసులో ఎప్పుడైనా అశాంతి రావచ్చు. అశాంతి రావటానికి అశాంతి రా ఎందుకు అశాంతి రావాల్సిన కారణం ఏంటి? శరీరానికి జ్వరం ఎందుకు వస్తుంది, మనసుకు అశాంతి? ఆ కారణం తీసేయాలి. ఆ కారణం తీసేసేవాడు రుద్రుడు. ఆ కారణాన్ని తెంపేవాడు రుద్రుడు, వాడే శివుడు. శివుడు అంటే మంగళమని, క్షేమమని, శుభమని, వాడు శివుడు. మంగళాన్ని ఇచ్చేవాడు, శుభాన్ని ఇచ్చేవాడు, కళ్యాణం ఇచ్చేవాడు, మంచిని ప్రసాదించేవాడు శివుడు. శివుడు అంటే శుభాన్ని ప్రసాదించేవాడు శివుడు అని. అంటే మనం కానీ దానితో తాదాక్ష్యం పొందటం ఇదొక జన్మల నుంచి అలవాటు. ఇప్పుడు సిగరెట్ కాల్చుకున్న వాడికి ఇదొక అలవాటు, అది శరీరానికి అనారోగ్యం వస్తుందని తెలుసుకుని అలా కాలుస్తూ ఉంటాడు. అలాగే ఈ మనస్సులో మీకు వచ్చే వికారాలు కూడా, ఆ వికారాలు మీరు కాదు, దాంట్లో తాదాక్ష్యం పొందటం కూడా ఒక అలవాటు. అది గురువు చెప్పింది శ్రద్ధగా వింటే, శాస్త్రాన్ని మీరు ప్రమాణంగా పెట్టుకుంటే, ఇప్పుడు మనకి ఈ తేకాట అలవాటు, ఈ సిగరెట్ అలవాటు అతిగా తింది, ఈ అలవాట్లన్నీ ఎలా వచ్చినాయి మనకి? మనం కాని దేహాన్ని నేను, మనస్సు నేను అనుకునే అలవాట్లు కూడా అటువంటి తేకాటల అలవాట్లు అండి. ఈ తేకాట అలవాటు అయితే విడిచిపెట్టలేము, సిగరెట్ అలవాటు అయితే విడిచిపెట్టలేము, అది ఒక అలవాటు. అలాగే దేహం నేను కాకపోయినా నేను అనుకోవడం ఇలా అలవాటు పడుతున్నాను. ఇలా కొన్ని ఏడు జన్మలు వస్తుంది. ఏదో గురువు దైవల్ని ఈ ప్రమాదంలోంచి బయటపడాలి, కానీ అది బయటపడలేరు. కేవలం పుస్తకాలు చదవటం, పుస్తకాలు చదవటానికి కాలేజీలో మేస్టర్లు చదువుతున్నారు, హై స్కూల్లో మేస్టర్లు చదువుతున్నారు. పుస్తకాలు చదవటంలో వచ్చేది పుస్తకాలు అందరూ చదివచ్చు, కాలేజీలో మేస్టర్లు చెప్తున్నారు, స్కూల్లో మేస్టర్లు చెప్తున్నారు, పుస్తకాలు చదవటంలో వచ్చేసింది కాదు. ఒకరు పరమాత్మ దైవం ఉండాలి, ఈ అలవాట్లు బయటగా. ఇప్పుడు ఈ సిగరెట్ల అలవాటు, తేకాట అలవాటు, ఇటువంటి తాగుడు అలవాటు, అలవాటు లేని దేహం నేను, మనస్సు నేను, మనం కాని దానితో మనం అనుకునే అలవాట్లు కూడా అటువంటి. అయితే ఈ అలవాట్లు ఎప్పుడు పోతాయంటే హృదయంలో నా సద్వస్తు మనకి ఎరుకులోకి వచ్చే వరకు ఈ అలవాట్ల నుంచి బయటికి రాలేదు. ఆత్మజ్ఞానం కలిగే వరకు ఆత్మ విద్య, ఆత్మసుఖం మనకు తెలిసే వరకు, లోపల నిజమైన సుఖం తెలిసే వరకు, ఆ సత్య వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ అలవాట్ల నుంచి బయటకు రాలి. అంటే మీరు అనారోగ్యం వచ్చిన, శరీరానికి అనారోగ్యం వచ్చిన, లేకపోతే ఈ అలవాట్లలోంచి బయటకు రావాలన్నా ముందు మన మనస్సు సహకారం మనకు ఉండాలి. మీ మనస్సు మీకు సహకరిస్తాంటే, మీ మనస్సు మీకు అనుకూలంగా ఉంటే మీ బంధువులకి, మీ విరోధులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరంటే ఇష్టమైన వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, వాళ్ళ వల్ల ఏం అవ్వదు. కానీ మన మనస్సు సహకారం ఉండాలి. మన మనస్సు మన స్వాధీనంలో ఉంటే, మన మనస్సు మనకు సహకరిస్తా అంటే ఎవరు ఏమి చేయలేరు. కానీ మీ విరోధుల వల్ల కూడా మీకు ఏం అపకారం ఇవ్వాలి. మనస్సే ప్రధానం. ఇటు నరకానికి వెళ్ళటానికైనా మనస్సే, స్వర్గానికి వెళ్ళటానికైనా మనస్సే, బంధంలో పట్టడానికైనా మనస్సే, మోక్షం పొందటానికైనా ఆ మనస్సును జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు యోగాభ్యాసాలు చేసినా మనస్సు సహకరించాలి యోగానికి. మనస్సు సహకరించకపోతే యోగం కూడా సక్సెస్ అవ్వదు. అలాగే మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, అనారోగ్యం తొందరగా తగ్గిపోవడానికి మనస్సు సహకారం ఉండాలి, లేకపోతే తొందరగా తగ్గదు. మీకు ఏదైనా అనారోగ్యం వస్తే మనస్సు సహకరిస్తామంటే 10 రోజులు తగ్గిపోయింది, 5 రోజులు తగ్గిపోయింది. లోపల పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మ యందు హృదయ గుహలో, హృదయ గుహలో ఈశ్వరుడు అంతర్యామలో ఉన్నాడు. ఆ దేహాన్ని ఆ ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. ఆ దేహం ఎప్పుడు భూమి మీదకు రావాలి, ఎప్పుడు చనిపోవాలి, ఆ శరీరం ద్వారా జరగవలసిన పని ఏంటి, అందరి శరీరాల్లో ఒక పని చేయి, ఒక్కో శరీరం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. ఏ శరీరం ద్వారా ఏ పని జరగాలి, అదంతా ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు వాడు ఈశ్వరుడు. మన యజమాని మన హృదయంలోనే ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు. అయితే భక్తి తక్కువ అనుకోకుండా భక్తి కూడా చాలా ముఖ్యం. శ్రీకృష్ణుడి పట్ల చాలా భక్తిగా ఉండారు భూపతి. అదే బృందావనం, గోకులం బృందావనం, తర్వాత ఇతను మధురు రావటం, తర్వాత కంసుడు సంహారం అయిన తర్వాత ఈ వ్యవహారాలు పెరగటం కృష్ణుడికి. కృష్ణుడు రాజనీతి తెలుసు, భక్తుడు జ్ఞాని, రాజనీతి తెలిసిన వాడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలిసినటువంటి మహామేధావి. రాజనీతిజ్ఞుడు, భక్తుడు, జ్ఞాని, అంతర్యామి, అంతటా ఉన్నవాడు, ఆనంద ప్రదాత, శాంతి ప్రదాత, అంతా ఆయన. బాహ్యంగా చూస్తే ఆత్మవిద్య ఎంత తెలుసో రాజనీతి కూడా అంత తెలుసు. ఆ కృష్ణుడి పట్ల ఎప్పుడైతే ప్రేమ పెంచుకున్నారు గోపుడు, తర్వాత ఈ బృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, కృష్ణుడు మధుర వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రాజకార్యాలు చక్కబెట్టడం ప్రారంభించాక, కంస సంహారం తర్వాత కృష్ణ వాసుదేవ అది ఎక్కువ ధ్యానం ఆ కృష్ణుడి స్మరణలో ఉండేవారు గోపికలు. గోపికలు అంటే వాళ్ళు ఉరికే స్త్రీ రూపంలో ఉన్న యోగులు. ఒకసారి విదురుడు, ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, మన మహాత్ములందరూ మనకు జ్ఞానం ఎలా చెప్తున్నారో, ఈ గోపికలకి విదురుడు జ్ఞానం చెప్పడానికి వచ్చాడు. మీరు కృష్ణుడి గురించి బెంగ పెట్టుకుంటున్నారు, అలా కాదు, సాకారంలోంచి నిరాకారంలోకి వెళ్ళాలి, సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. సాకారంలోంచి నిరాకారం, కృష్ణుడు అంటే ఆత్మ చైతన్యం, కేవలం కృష్ణుడు అంటే అక్కడ శరీరం మాత్రమే కదా మీరు అర్థం చేసుకోవాలి అని విదురుడు ఇలా చెప్పడానికి వచ్చాడు. ఎవడకి? గోపికుడు, గోపికి చెప్పడానికి వచ్చాడు. సగుణంలోంచి నిర్గుణం అంటే గుణాలకు అతీతం, ఈ గుణాలకు అతీతం అవ్వాలి. గుణాలకు అతీతమైతేనే ఆత్మజ్ఞానం కలగదు. ఈ గుణాలు ఇవన్నీ మనస్సులో ఉన్నాయి, ఇష్టాలు అయిష్టాలు, తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఇవన్నీ మనస్సులో ఉన్నాయి. ఇవన్నీ గుణాలను దాటి నిర్గుణంలోకి వెళ్ళిపోవాలి. కృష్ణ అంటే ఏదో ఒక దేహం మార్చడని, ఒక పదాన పేరు మార్చడని, దాని నిరాకారంలో సాకారంలోంచి నిరాకారంలోకి వచ్చేయాలి, సగుణంలోంచి నిర్గుణంలోకి వచ్చేయాలి. మీరు ఏదో కృష్ణ కృష్ణ అనుకోవటం కాదు, తత్వాన్ని తెలుసుకోవాలని విదురుడు వచ్చి చెప్పాడు. ఎవరికి? గోపి. వీళ్ళు అన్నారు, నీకు చెప్పి మాటలు ఇన్ని వాడికి ఎవడ లేడు అయ్యా అన్నారు. నువ్వు ఎందుకు నోటి దండుగా, మాకేమో కాలం దండుగా, నీకు నోటి దండుగా, నువ్వేదో ఆత్మజ్ఞానం గురించి చెప్పేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, ఏదో పండితుడు నువ్వు అనుకుంటున్నావు, ఇదంతా టైం వేస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వేదో చెబుతున్నావు, నేను వినటానికి మాకు చెవులు ఉన్నాయి, వినటానికి లోపల మనస్సు ఉండాలి కదా, మనస్సు ఉండాలి. ఆ మనస్సుని ఎప్పుడికో కృష్ణుడికి ఇచ్చేస్తే నువ్వు చెప్పే మాటలు ఎవడు వింటాడో అయ్యా బోసియా అన్నాడు. ఏదో గొప్పగా చెప్పేస్తున్నాను బ్రహ్మజ్ఞానం గురించి అనుకుంటున్నా, అది మీ కూడా ఎవడున్నాడు ఇక్కడ? ఎవరంటారు? చెవులు వినవు. చెవులు ద్వారా ఎవరంటారు? మనస్సు వింటుంది. ఆ మనస్సు ఎప్పుడో మీ కృష్ణుడికి ఇచ్చేసి అందుకే నీ మాటలు ఇని కూడా ఎవడున్నాడు వెళ్ళిరమ్మన్నారు. ఆ పెద్ద ఋషులు లాంటి వాడు, విధులు లాంటి దయచేయమన్నారు. ఇంకా విని కూడా ఎవడని ఉంటే నువ్వు చెప్పొచ్చు, ఇని కూడా ఎవడ లేడు, మనస్సు వినాలి. ఆ మనస్సును ఎప్పుడైతే ఎవరంటారు? చెవుల ద్వారా. చెవులు వినావు కదా, చెవుల ద్వారా మనస్సు ఉంటుంది. ఆ మనస్సును మేము ఎప్పుడో కృష్ణుడికి ఇచ్చేసాం. ఇంక ఇన్ని కూడా ఎవడు లేడు, ఇంక ఇన్ని కూడా ఎవడు లేడు. అది నీ మాటలు దండిగా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అని వెళ్ళిరామని. మా మనస్సు మా దగ్గర లేదు, కృష్ణుడి దగ్గర. తెలియని వాళ్ళు అనుకుంటున్నారు మేము కృష్ణుడు చుట్టూరు తిరిగాము. కృష్ణుడు అంటే ఆత్మ, ఆత్మ చుట్టూరు తిరిగాం. అది మాత్రం నీకు తెలియదా? మా చుట్టూరు ఆయన తిరిగినా ఆత్మ చుట్టూరు తిరిగినట్టే, మేము ఆయన చుట్టూరు తిరిగినా ఆత్మ చుట్టూరు తిరిగినట్టే. అది తెలియదని నువ్వు అనుకుంటున్నావు మాకు. అయితే మీకు ఈ విషయం చెప్తున్నారంటే, లోపల ఆ భక్తి లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మసుఖం తెలియకుండా మనం ఈ అలవాటులో దేహము నేను, మనస్సు నేను, అహంకారం నేను, ఈ అలవాటులోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇది ఒక అలవాట్లు అంతే. కొంతమంది చూడండి, చిన్న కష్టం వస్తే గోలగోల చేసేస్తారు, చిన్న సంతోషం వచ్చినా పట్టుకోలేమన్నది. అదంతా ఇది ఒక అలవాటు తప్పించి అదంతా నిజం కాదని ఇక్కడ పర్వం. ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, ఆత్మసుఖం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మీకు లేకపోతే, ఆత్మజ్ఞానం కనుక మీకు లేకపోతే కోటి జన్మరెత్తిన అంటే స్వరూప జ్ఞానం కనుక మీకు లేకపోతే కోటి జన్మరెత్తిన మీరు సుఖపడరు. ఎందుకంటే మనం ఎక్కడ వెతుకుతున్నాం అక్కడ సుఖం లేదు. మనం గౌరవాల్లో సుఖం ఎదుగుతాం, మరొక చోట సుఖం ఎదుగుతాం, చదువులో సుఖం ఎదుగుతాం, లేదా ధనంలో సుఖం ఎదుగుతాం, ఎక్కడెక్కడెక్కడో వెతుకుతాం సుఖం కోసం. ఎక్కడెక్కడెక్కడో సుఖం ఉంటుంది, ఎక్కడైతే లేదో అక్కడ వెతుకుతాం, ఎక్కడైతే ఉందో అక్కడ వెతకం, అక్కడ వెతకం అయితే కోటి జన్మలు ఎత్తినా మీకు సుఖం దొరకదు. వస్తువు ఉన్న చోట వెతికితే దొరుకుతుంది, ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో. వస్తువు ఎక్కడైతే లేదో అక్కడ ఎంత వెతికినా దొరకదు. అందుకే ఈ శ్రవణం చేయటం. మనకు మనస్సు ఉంది కాబట్టి అది గోపికులు మన శ్రవణం అక్కర్లేదు. మా మనస్సు ఇప్పుడు ఆయనకి ఇచ్చేసాను, నేను చెప్పిన ఇది కూడా లేదు. మనకు మనస్సు ఉంది కాబట్టి వినాలి. వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి మనస్సే లేదు. అమనస్క స్థితిని పొందారు వాళ్ళు. అంటే దేహంతో తాదాప్యం పొందే మనస్సే కదా దేహంతో తాదాప్యం పొందేది. మనస్సే దేహంతో తాదాప్యం పొందింది, మనస్సే. ఆ దేహంతో తాదాప్యం పొంది మనస్సు కృష్ణుడికి ఇచ్చేసాం. ఇంక దేహంతో తాదాప్యం పొందేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఆ దేహాభిమానం ఉన్నాడు ఇక్కడ ఎవడు లేడు. నీ మాటలు వింటానికి మన దేహాభిమానం, దేహంతో అభిమానం పొందింది మనస్సే. వాడు కృష్ణుడు ఇచ్చేసేందుకు నీ మాటలు వినేవాడు ఎవడున్నాడు ఇక్కడ? మంచివాడికి చెడ్డవాడికి రామకృష్ణుడు ఒక మాట చెప్పాడు. రామకృష్ణుడు అంటాడు, మనం నేను రోజు అంటాం, నేను నాది నాది నాది. చిన్నపిల్లలకు కూడా అలవాటు అది. ఆ పూర్వజన్మల నుంచి అలవాట్లకు వచ్చేస్తాం కదా మనం, నేను నాది నేను నాది నాది. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా ఈ వస్తువు నా, ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటారు చిన్నపిల్లలు కూడా. వాళ్ళకి మనం నేర్పలేదు, అది పూర్వజన్మల అలవాటును బట్టి వచ్చేస్తుంది. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నా అత్తిపండు, ఇది నా పెన్సిల్, ఇది పెన్ను, ఇది నా డబ్బు, ఏదో ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఇది నాది, ఇది నా బట్ట, ఇలాగే ఇది నేను అనే అలవాటు, నాది అలవాటు ఎలా ఎన్నో జన్మల నుంచి వచ్చేస్తున్నాయి, అలా వచ్చేస్తున్నాయి. అది కూడా అలవాట్లే. రామకృష్ణుడు అన్నాడు, అజ్ఞానం అంటే ఏం లేదు, ఇదే అజ్ఞానం. నేను నాది అంటా ఉంటాం కదా రోజు, ఇదే వాడుతూ ఉంటాం, అదే అజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి మరి? నీది నువ్వు, అది జ్ఞానం. ఇదంతా ఈశ్వరుడే, ఇదంతా ఈశ్వరుడే, ఇదంతా నువ్వే, అది జ్ఞానం. నేను నాది అజ్ఞానం, ఇదంతా ఈశ్వరుడే, ఇదంతా నువ్వే అంటే జ్ఞానం. అది జ్ఞానం, ఇది అజ్ఞానం. అంతకంటే ఏం లేదు. జ్ఞానానికి అజ్ఞానికి ఇదే తేడా. నేను నాది, నేను నాది అంటూ ఉంటాం జనరల్లీ. చిన్నపిల్లలకు కూడా అలవాటు అది. చిన్నపిల్లలకు కూడా నాది నాది అంటాం. ఆ పెన్సిల్ వాళ్ళ చేతిలో తినే వస్తువు ఉందనుకోండి, అలించిపెట్టి నాది 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 అంటూ ఉంటారు. మనం కూడా అంతే, నేను 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 అంటారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, నేను పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోయినా పర్లేదు, అస్తమాన నేను పొగుడుకుంటూ ఉంటారు ఆ దొంగనే. అది ప్రమాదం. ఇప్పుడు ఆ నేను అనేది జబ్బది, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోయినా పర్లేదు, జబ్బు పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరింట్లోనే పెళ్లి బాగా చేశారనుకోండి, మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మీ ఇంటి మీ ఇంటికాడ పెళ్లి బాగా చేశారంటే ఆ నేను సంతోషిస్తుంది. మీకు అర్థం వచ్చింది? అదంతా నేనుకి నేత. అంటే నేనుని పోగొట్టుకోవడానికి మనం సాధన చేయలేకపోయినా నేనుని పోగొట్టు ఆ నేనుని పెంచేసుకుంటున్నాం. ఇంకా పెంచేసుకుని కాళ్ళు ఉన్నాయి కాబట్టి గుడి చుట్టూరు తిరుగుతుంది. కాళ్ళు లేని వాళ్ళకి గొడవ లేదు. ఇప్పుడు ఉన్న రోగాన్ని తగ్గించుకోవాలి, ఉన్న రోగాన్ని తగ్గించుకోవాలి. అందుకని ఆ రోగాన్ని పెంచేసుకుంటే మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మీరు ఏదైనా గుడి కట్టించారని గోపురం, ఎవరైనా వచ్చి మీరు గోపురం కట్టించారు, గుడి కట్టించారు, మీరు కట్టించారు, ఇది ఇక్కడ చెప్తాడు. మీరు ఈ మాట రహస్యంగా మనసులో ఉంచుకోండి. దానం అనేది, దానం అనేది దానం దానం ఇవ్వటం కాదు, దానం ఇవ్వటం కాదు, దానం ఇవ్వటం కాదు. ఇవ్వటం అంటే ఇక్కడ ఇచ్చేవాడు కనిపిస్తూ ఉంటాడు. దానం ఇవ్వటం వేరు, ఇచ్చాను అనుకోవటం వేరు, దానం జరగటం వేరు, రెండు రెండట్లో తేడా ఉంది. దానం జరగటం వేరు, ఇవ్వటం వేరు. ఇవ్వటంలో ఇచ్చేవాడు ఉంటాడు, దానం జరుగుతుంటే ఇచ్చేవాడు కనపడతాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. దానం ఇవ్వటం వేరు, ఇవ్వటం ఇచ్చినప్పుడు ఇచ్చేవాడు కనిపిస్తాడు, దానం జరగటం వేరు, దానం జరుగుతుంటే ఇచ్చేవాడు కనపడతాడు. అప్పుడు ఏంటి, దొంగనేనికి దొంగనేనికి పొంగు రాదు. సరసమైన మనం దానం ఇచ్చాం, దానం ఇచ్చాం అనుకుంటాం, అంటే అక్కడ నేను ఉన్నాడు. ఆ నేను మర్చిపోయేవాడు కూడా ఇస్తాడు. దానం ఇవ్వటం వేరు, ఇచ్చానని అనుకోవటం వేరు. ఇచ్చే ప్రమాదం లేదు, ఇచ్చానని అనుకోవటంలో ప్రమాదం దీనికి. అప్పుడు దొంగనేని పెరిగిపోతా ఉంటుంది. ఈ పద్ధతిలో అయితే దొంగనేని తగ్గుతా ఉంటుంది. ఇవన్నీ సూక్ష్మంగా మనం ఆలోచి. ఇప్పుడు దానం ఇచ్చి దొంగనేని పెంచుకుంటాం అనుకోండి, దానివల్ల పుణ్యం రావచ్చు. ఒక కాలంలో పుణ్యం చేస్తాం, ఇంకో కాలంలో పుణ్యం అనుభవిస్తాం, పోతుంది. కానీ దొంగనే ఈ సమస్యను ఎవడ పరిష్కారం చేయగలదు? మన జన్మలకి ఇదే కారణం. అది విధుడు అనుకుంటాను. ఎవడు విధుడు? విధుడు కాదు, ఎవడే వచ్చాడు గోపికుల దగ్గరికి? విధుడు కాదు, ఎవడు అక్రుడు కాదు, ఏదో వచ్చాడు అని కదా గోపురు కాడు పేరు గుర్తుకెళ్ళాడు. భక్తులే గోపిక దగ్గర వచ్చినాడు. ఉద్దవుడు, ఉద్దవుడు వచ్చాడు కదా. ఉద్దవుడు ఉద్దవుడు అన్నాడు, వీళ్ళకి ఆత్మజ్ఞానం చెప్తా అంటే మనకి వీళ్ళకి ఎక్కటా లేదు. వాడు ఏం చెప్పారంటే, వాడు కైలాసంలో, శివుడు కైలాసంలో ఉంటాడని, విష్ణు వైకుంఠంలో ఉంటాడని ఇలా మన పురాణాలు చెబుతారు కదా. కైలాసంలో ఇటువంటి భోగాలు ఉంటాయి, ఇటువంటి సుఖాలు ఉంటాయి, వైకుంఠంలో ఇటువంటి సుఖాలు ఉంటాయి, ఇంత గొప్పగా ఉంటాయి, స్వర్గంలో ఇన్ని సుఖాలు ఉంటాయి, అన్ని సుఖాలు ఉంటాయని చెబుతున్నాడు. కాబట్టి వీళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు గోపికలు ఏమన్నారంటే, నువ్వు చెప్పింది లేదు, వైకుంఠంలో చాలా సంతోషం ఉంది, కైలాసంలో అంత చాలా సంతోషం ఉంది, స్వర్గంలో చాలా సంతోషం ఉంది, అంతకంటే ఎక్కువ సంతోషం మేము పొందంటే నీ వైకుంఠం నీ కైలాసం కూడా మోసుకెళ్ళమన్నారు. నువ్వు చెప్పింది నేను కాదంటం లేదు, అది మర్యాదగా. నువ్వు వైకుంఠంలో ఎంత సుఖం ఉంటుంది, కైలాసం ఎంత సుఖం, స్వర్గం వెళితే ఇన్ని సుఖాలు అనుభవించవచ్చని, వీళ్ళకి ఆత్మజ్ఞానం బుర్ర ఎక్కటలేదని ఇలా ప్రెసరెంట్ తిరగేశాడు. ప్రెసిడెంట్ తిరిగేస్తే వాళ్ళన్న వాళ్ళు ఏం అనలేదు, అమర్యాదగా మాట్లాడలేదు. నువ్వు చెప్పి అని నిజం వచ్చాం, కైలాసం అంత ఉంది, వైకుంఠంలో ఉంది. ఆ గొడవలు మాటించలేదు. ఎవరి దగ్గర ఒక రూపాయి ఉంది, రూపాయి వెళ్ళి ఎవడ నువ్వు పైసి ఇస్తే పైసా, రూపాయి ఉన్నవాడికి పైసా ఏం కనిపిస్తుంది? రూపాయిలో పైసా ఎన్ని ఉంటు? నువ్వు అనుభవించే సుఖంలో, నువ్వు మేము అనుభవించే శాంతిలో, పరమ శాంతిలో, నీ వైకుంఠం గొడవలో, కైలాసం గొడవలో నువ్వు కూడా వేసుకెళ్ళమని చెప్పారు. నువ్వు మోసుకు తిరిగి బజార్లో నువ్వు మోసుకు తిరిగి అవి ఇష్టమైన వాళ్ళు వింటారని చెప్పారు. చెప్పొద్దని వాటికి తగ్గవాళ్ళు, వాటికి తగ్గ జనం వాటికి ఉంటా ఉంటారు వీళ్ళు అక్కడ ఇచ్చారు మనకి. ఇప్పుడు మీ దగ్గర ఎవరు, మీ దగ్గర 100 రూపాయలు కాగితం ఉందనుకోండి, ఎవడైనా పిల్లవాడు వచ్చో పైసి ఇచ్చి, నువ్వు మీరు చెప్తారనుకోండి నీ పైసి ఇస్తాను 100 రూపాయలు కాగితం కింద పడేయమంటారనుకోండి, మిమ్మల్ని పడేస్తారా? మేము పొంది సుఖం మాకు తెలుస్తున్నప్పుడు నేను ఎక్కడో కైలాసం కూడా చెప్తాను. అడన్నాడు మన రమణ మహర్షి గారు, రామకృష్ణుడు అంతా స్వప్నం అన్నాడు. ఎవడండి వచ్చినవాడు? ఎవడు? వద్దవుడు. ఇదంతా మనం చెప్పుకుంటున్నాం కదా రోజు మీటింగ్లో. అడన్నాడు ఇదంతా స్వప్నం. ఒకడు నిజంగా స్వప్నమైనా నేను స్వప్నంలో కూడా చూసేది కృష్ణుడే అన్నారు. వాడు ఇంకేం చెప్తాడు? వీడు ఒకవేళ నిజంగా నువ్వు చెప్పింది రైట్ అనుకో స్వప్నం అంటున్నావు, స్వప్నం అయితే ఉండొచ్చు, నేను కాదంటే నేను స్వప్నంలో చూ, జాగ్రత్త అవస్థలో చూసేది కృష్ణుడిని, స్వప్నంలో చూసేది కృష్ణుడిని. ఒకవేళ స్వప్నం అంటున్నాం, స్వప్నంలో కూడా కృష్ణునే చూస్తాం మేము, అంటే ఆడికి ఏం చెప్పాలో ఆడికి అర్థం అవటలేదు. నేను స్వప్నాన్ని స్వప్నంగా చూడటం లేదు, స్వప్నంలో కూడా కృష్ణునే చూస్తున్నాం అన్నారు గోపికలు. అంటే వాళ్ళు మహర్షులు, మహాయోగులు. వాళ్ళు ఉరికేస్తే ఆ రూపంలో ఆ రూపం ధరించున్నారంతే. ఉరికే గోపికలు అంటే వాళ్ళు యోగులు, లేకపోతే సమాధానాలు చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకి ఏదో పాఠాలు చెబుతానికి వీడు సిద్ధమయ్యాడు. అంటే ఉద్దేవుడు నేను చాలా భక్తుడు నన్ను ఉండింది మనస్సులో, కృష్ణుడు మాయ చేసి పంపాడు, వెళ్ళేది ఆ గోపికలను చూసిరావు సార్ అని. ఈ మధ్య నా గోపికలు చూడటానికి టైం ఉంటలేదు, వద్దవా నువ్వు వెళ్ళి గోపికలు పలకరించి వస్తాను, వాళ్ళు కూడా భక్తులు, నువ్వు భక్తులు అంటే ఇలాంటి నేను పెద్ద భక్తి నన్ను లోపల ఉంది. ఆ గోపికలు చూసాక మనకున్న భక్తి కూడా భక్తి కాదండి. అందుకే కృష్ణుడు చేసిన మాట, మంచివాడికి చెడ్డవాడికి డిఫరెన్స్ చెప్పాడు సార్ రామకృష్ణుడు. మంచివాళ్ళు అంటారంటే నీది నీదే, నాది కూడా నీదే. చెడ్డవాళ్ళు అంటారంటే నాది నాదే, నీది కూడా నాదే. మంచివాడికి చెడ్డవాడికి, అసలు మంచి మనస్తత్వం వాడికి చెడ్డ మనస్తత్వం వాడికి తేడా చెప్పాడు ఎవరు? రామకృష్ణుడు. ఏం చెప్పాడంటే అది మామూలుగా మనకు రోజు వినే మాటలు. మంచివాడు అంటే అంటే నీది నీదే, నాది కూడా నీదే, నీది నీదే, నాది కూడా నీది. చెడ్డవాళ్ళు అంటారు నాది నాదే, నీది కూడా నాదే. అంటే మనస్తత్వంలో మంచి మనస్తత్వానికి ఆ చెడు మనస్తత్వానికి ఉన్న తేడా డిఫరెన్స్ చూపించడానికి రామకృష్ణుడు చెప్పాడు. అంటే జ్ఞానం అజ్ఞానం, అజ్ఞానం అంటే ఏమి లేదు, నేను నాది, నేది నాది, ఇదంతా నీదే, ఇదంతా నీది, ఇదంతా నువ్వే, ఈశ్వరుని ఉద్దేశించి ఇదంతా నీదే, ఇదంతా నువ్వే అనుకోవటం జ్ఞానం. లేదు నేను నాది, నేను నాది అని కదా, అది జ్ఞానం, ఇది అజ్ఞానం. ఇందులోంచి అందులోకి వెళ్తున్న ప్రజా అదే సాధన. మనం సాత్విక బుద్ధిని నేర్చుకోవాలి. మనం ఎక్కడో చెప్పుకున్నాం, మన ఏదో ఊళ్ళో భక్తి ఉంది, రజోగుణం భక్తే, తమోగుణం భక్తే, సత్వగుణం కూడా భక్తే. అయితే సాత్విక బుద్ధిని మనం ఏం చేయాలంటే మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇతరుల గొడవలు మనకు అనవసరం. భగవంతుని మనకు నియమించిన కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసి ప్రేమగా శుద్ధిగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏదో ఊళ్ళో చెప్పుకున్నాం, మనం మన పని ఏదో మనం చేసుకోవాలి, అవసరం లేని పనులకు వెళ్ళకూడదు. మనం చేసే పనులు మనం చేసుకోవాలి, అవసరం లేని పనులకు వెళ్ళకూడదు. మనం మాట్లాడుకునే మాటలు మాట్లాడగల అవసరం లేని మాటలకి వెళ్ళకూడదు. అంటే ముందు మనం తరించడం కూడా చూసుకోవాలి. భగవంతుని తెలియకపోయినా ఈ మూడు తెలుస్తున్నాయి. దేహం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, మాట తెలుస్తుంది. ఈ మూడాటి తోడు చేసే పనులు నిర్మలంగా ఉంటే సాత్విక బుద్ధి పెరుగుతుంది. అంటే గడబిడగా ఉండకూడదు, నిర్మలంగా ఉండాలి. ఏది ఈ మూడు లోపల అంతర్యామి నీకు తెలియకపోవచ్చు దేవుడు. ఈ మూడు తెలుస్తున్నాయి, శరీరం తెలుస్తుంది, మాట తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది. ఈ మనస్సుతో చేసే పని, నోటితో మాట్లాడే మాట, శరీరంతో చేసే పని నిర్మలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, అది ఒక స్టడీనెస్ ఉండాలి. కొంతమంది రోజుకి 10 రకాలుగా ఉంటారు, దానివల్ల మీకు రజోగుణం పెరుగుతుంది కానీ సత్వగుణం పెరగదు. అంటే సాత్విక బుద్ధి అవసరం దీనికి శాస్త్రం. ఇప్పుడు మనం రైలు స్టేషన్కి వెళ్ళకుండా రైలు ఎక్కలేము. ఇప్పుడు పాలకొల్లు నరసాపురం మధ్య రైలు ఎక్కుతామనుకోండి, ఇలా చెయ్యి అడ్డం పెడితే రైలు ఆగదు. రైలు స్టేషన్కి వెళ్ళకుండా రైలు ఎక్కలేము. అలాగే విమానాశ్రమానికి వెళ్ళకుండా విమానం ఎక్కలేము. సాత్విక బుద్ధి లేకుండా స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తుంది. విమానం అలా తిరుగుతుంది, ఇక్కడి నుంచి ఎగిరి వెళతాను విమానం మీదకి. ఎక్కడో విమానాశ్రయం చూసుకోవాలి, అక్కడికి వెళ్ళిందో అక్కడ కదా మనం. అలాగే సాత్విక బుద్ధి లేకుండా నీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ సాత్విక బుద్ధి, మీరు ధనం సంపాదించుకున్నప్పుడు ఎంత శ్రద్ధగా సంపాదించుకుంటారు, అలాగే విద్య నేర్చుకున్నప్పుడు ఎంత శ్రద్ధగా విద్య నేర్చుకుంటున్నారు. సాత్విక బుద్ధి కూడా అంత శ్రద్ధగా నేర్చుకుంటేనే వస్తుంది సాత్విక బుద్ధి. ఇక గాలికొచ్చి మీద పడిపోతుంది, దానికి కూడా కొంత కృషి చేయాలి సాత్విక బుద్ధి రావటానికి కూడా. మన పని మనం చేసుకుంటూ ఉండాలి, రియాక్షన్ తగ్గించుకోవాలి. మనం ఎంత మంచి పని చేసినా, నూటికి 100 మార్లు మంచి పని చేసినా ఏదో దుమ్ము వస్తూ ఉంటుంది. కారణకాలు దుమ్ము ఎలా లభిస్తూ ఉంటుందో మీరు నూటికి 100 పాళ్ళు. ఇప్పుడు ఈ స్తంభాన్ని ఎవడ తిడతాడండి? ఈ స్తంభాన్ని ఎవడ తిడతాడండి? అలాగే మీరు నూటికి 100 పాళ్ళు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళినా మీ నెత్తి మీద దుమ్ము పడతా ఉంటుంది. కారణకాలకు నడిచే కారణకాలు దుమ్ము వస్తుంది, కానీ ఆగిపోయిన కారణకాలు దుమ్మేం వస్తుందండి? నడిచే కారణకాలు ఎంతో కొంత దుమ్ము వస్తుంది. ఒక కారు పక్కన పెట్టే నుంచి ఆగిపోయింది అనుకోండి, దాని వెనకాల దుమ్ము ఎలా ఉంటుంది? అంచేది ఈ దుమ్ము గొడవ మీకు వద్దు. మీరు చేసుకునే పనులు చక్కగా చేసుకెళ్ళిపోవటం, లోకం మెచ్చుకుంటుందరి, ఆ గొడవలో చల్లకూడదు. ఆ గొడవలో మీరు చేసేది ఈశ్వరుడు సంతోషించడానికి చేసుకుంటే వెళ్ళిపోవటం, లోకం మెచ్చుకోవడానికైనా మెచ్చుకోవాలి ఉంటే కదా. లోకం ఒక కాలం మిమ్మల్ని మెచ్చుకున్నా సున్నా, మిమ్మల్ని మెచ్చుకు విమర్శించినా అది సున్నా ఇది సున్నా ఇవన్నీ ఒకటి లేని సున్నా. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎలా కృషి చేసుకుంటాడో, స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎలా కృషి చేసుకుంటాడో, ఎంత శ్రద్ధగా కృషి చేసుకుంటాడో అలాగే భగవంతుడు, భక్తుడు భగవంతుడి కోసం ఎలా పని చేస్తాడంటే వాడికి కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. మీరు కేవలం జపంతో ధ్యానంతో కాలం గడిపేయకూడదు. జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్స్ ఉంటాయి చదువుకున్న వాళ్ళకి. ఇప్పుడు MBBS ఉంది, ఆపరేషన్ ఎలా చేయాలో చెప్తారు, కానీ చేసి కూడా చూపిస్తారు. పుస్తకాల్లో చదివితే వచ్చేది నేర్చుకోవాలి. వడ్రంగ పని మనం పుస్తకాల్లో చదివితే వడ్రంగ పని చేయగలమో నేర్చుకోవాలి, అంతే కదా. అలాగే మీరు చేస్తున్న జపం, మీరు చేస్తున్నటువంటి ధ్యానం, మీరు పని చేసేటప్పుడు తెలుస్తుంది మన జపం ఎంత స్టాండర్డ్గా ఉంది, మన ధ్యానం ఎంత స్టాండర్డ్గా ఉంది, మన వివేకం ఎంత స్టాండర్డ్గా ఉంది అని జపం. అది పని చేసేటప్పుడు తెలుస్తుంది, కానీ పని చేయకపోతే తెలియదు. పని అనేది ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్. పని అనేది ప్రాక్టికల్ అన్నమాట. అది ఇప్పుడు నిందకి స్థుతికి అతీతంగా ఉండాలని కృష్ణుడు చెప్తాడని కూడా అది వింటే సరిపోదు. నీకు నింద వచ్చినప్పుడు, స్థుతి వచ్చినప్పుడు మీరు మీ బుద్ధి ఎంత సమానంగా ఉంటుందో అది చూసుకోవాలి. ప్రాక్టికల్ అది. అది పని చేసినప్పుడు తెలుస్తుంది, కానీ పని లేకుండా మొద్దుగా ఉన్నప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు ఎదటి వాళ్ళకి సలహాలు కూడా తేలిగ్గా చెప్పే కూడా ఆ పరిస్థితిలో మనం ఎలా ఉంటే మనం ఎలా వ్యవహరిస్తాం అది చూసుకుని చెప్పాలి. మేము ఎవరైనా సలహా అడిగారనుకోండి, ఎలా అడిగితే మీ నోటికి వచ్చినట్టు చెప్పేయకూడదు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తాం, ఇవన్నీ ఆలోచించి సలహా చెప్పాలి. దానం అంటే, దానం అంటే ఎవరికో 10 పైసలు ఇవ్వటం దానం కాదు. ఎవరికైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని మీరు తగ్గించగల మాట చెప్తే అది కూడా దానమే. మీకు ఎవరికైనా అశాంతి ఉంటే, అశాంతిని ఎవరైనా పోగొడతా అంటే, మీ అశాంతిని మీకు ఎవరైనా పోగొడతా అంటే అది కూడా దానమే. దానం ఏంటో ఒక 5 పైసలు ఎక్కడో డిబ్బీలు వేయటమే దానం కాదు. మీ అశాంతిని పోగొట్టడం దానం. ఒక మంచి మాట, ఆ మంచి మాట కూడా దానమే. ఒక మంచి చూపు దానం, ఒక మంచి పాట దానం, ఒక మంచి మాట దానం, ఒక మంచి పాట దానం, భక్తి కలిగే పాట కూడా దానం, మంచి సంకల్పం దానం, ఇవన్నీ దానాలే. ఒక డబ్బు ఒకటే దానం కాదు. మీకు ఏదైనా అశాంతి ఉందనుకోండి, ఒక మాట చెప్పి అశాంతిని ఎవరైనా పోగొట్టారనుకోండి, అది కూడా దానమే. చారిటీ అంటే మీరు ఉద్వేగపడకూడదు, మీ నిదానం మీరు రుచి పెట్టకూడదు. అన్ని దానాల్లోకి నిదానం గొప్పదని, జ్ఞానపరంగా అన్ని దానాల్లోకి నిదానం గొప్పదని. కొంతమంది చాలా స్టడీగా ఉంటారు. ఆ స్టడీనెస్ నుంచే మీ హృదయంలో పవిత్రత కలుగుతుంది. ఇప్పుడు మంచి మంచి మాటలు విన్నా, మంచి పనులు చేసినా, ఇవన్నీ ఎందుకంటే మనం పవిత్రం అవ్వటం కోసం. ఆ హృదయంలో వస్తువు ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత ఏకాగ్రత ఉంటుందో, అంత పవిత్రత మనకు వస్తేనే కానీ, అంత ఏకాగ్రత మనకు వస్తేనే కానీ అది మనకు తెలివి, మన ఎరుకులోకి రాదు. అది మనకి దానికి ద్వైత భావం లేదు. ఏది హృదయంలో వస్తువుకి ద్వైత భావం లేదు. అలాగే మనం ద్వైత భావన దాటగలిగితేనే వస్తువు మనకు తెలుస్తుంది. ఇంకోటి, ఎవరిని ద్వేషించొద్దని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఏ నకృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ అశుభ పరీక్షాది భక్తిమాన్ నిరస్తమే ప్రియ అనపేక్ష సుచిత్తక్ష ఉదాసీన గతవ్యధ సర్వారంభ పరీక్షాది యో మద్భక్త సహ మే ప్రియ అనపేక్షక. నువ్వు చేసుకునే పని మానకు నిర్మలంగా చేసుకో, అపేక్ష పెట్టుకో. అపేక్ష వద్దు, ఉపేక్ష వద్దు. నువ్వు చేసుకునే పని నిర్మలంగా చేసుకో. వచ్చేది వస్తుంది, రానిది రోజు. మీరు మనం ఏమనుకుంటామంటే, కోరుకుంటే ఎక్కువ వస్తుంది, కోరిక లేకపోతే ఎక్కువ రాదేమో అనుకుంటాం. కోరుకుంటే ఎక్కువ వస్తుంది, కోరిక లేకపోతే ఎక్కువ రాదేమో మనం అనుకుంటాం. అసలు మన కోరికతో సంబంధం లేదు. మన చేతులు పని చేయటానికే పనికి వస్తాయి, ఫలితం సంపాదించడానికి పనికి రాదు. ఫలితం భగవంతుడి చేతి. మన చేతులకి చేతనైన పని చేస్తుంది, కానీ మన ఫలితం భగవంతుడి చేతిలో ఉంది. మన చేతిలో పని ఉంది, మన చేతిలో అంది. కృష్ణుడు ఏమన్నా అంటే, నీ చేతిలోనే పని చెయ్యి. నా చేతిలోనే పని నీకు ఆ గొడవ నీకు అనవసరం. నా చేతిలోనే పని, నీ చేతిలోనే పని నువ్వు మానేసి నా చేతిలోనే పని నువ్వు చేస్తుంటే చివరికి మిగిలేదు రక్తపోటు. బీపీ షుగరు డాక్టర్ గారు వెళ్ళగానే ముందు సంచి కట్టేస్తారు చేతికి. బీపీ షుగర్ ఈ షుగర్ బీపీ ఎందుకు వస్తుందంటే అపేక్ష వల్ల వస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది ఫలితం, ఎప్పుడు వచ్చేస్తుంది ఆ ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ముందు బీపీ వచ్చేస్తుంది. అంటే నీ చేతిలో పని నువ్వు చెయ్యి, నా చేతిలో గొడవ నీకు అనవసరం. ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చేయాలి నేను చూసుకుంటాను. నిజమైన భక్తుల లక్ష్యం ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ పని నువ్వు చెయ్యి, నా పని జోలికి రాకు. నువ్వు నీకు అడగాలంటే అడుగు, నీ ఇచ్చిన ఇవ్వకపోయినా అలా పడుతుంది. నీకు అడగాలంటే అడుగు, ఒకరిని ఇచ్చినైనా రియాక్ట్ అవ్వు, నిద్రలేకపోవడం. ఏం చేద్దంటే ఒకసారి నువ్వు అడిగింది దెబ్బను, నువ్వు బుద్ధి పరిపక్వానికి రాలేదనుకుని ఇస్తే పాడైపోతాను చేత ఆఫ్ చేసుకుంటున్నాడు, ఈ మీద ఇస్తాను కాదు. నువ్వు పేకాటాడి వాడికి భగవంతుడు దర్శనం ఇచ్చో లక్ష ఇచ్చాడు అనుకోండి, ఈ లక్ష పట్టుకుని పేకాటలో పెట్టేస్తాడు, అలవాటు పెరిగిపోతుంది. అంటే దరిద్రం నేర్చే పాఠాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సారాతా కూడా నాకు రోజు డబ్బు కావాలి డబ్బు కావాలంటాడు అనుకోండి, భగవంతుడు తెచ్చిపోయిన లక్ష ఇస్తాడు అనుకోండి, ఇంకా పెంచేస్తాడు అది తాగటం. అయితే నీకు ఇంటికి ఇస్తున్నా, ఇచ్చి కొడుకు ఇంటికి ఇస్తున్నాను, ఇవ్వని వాడికి ఎందుకు ఇవ్వటం లేదు, అవి నేను చూసుకుంటాను. ఒకవేళ నువ్వు అడుగుతావు అనుకో, నేను ఇవ్వను అనుకో, నా మీద ప్రేమ తగ్గించుకో. నువ్వు అడుగుతావు అనుకో, నేను ఇవ్వను అనుకో, నా ప్రేమించటం మాన ఇచ్చేది ఇవ్వకపోవటం కూడా నీ గురించి నీకు అర్థమైనప్పుడు నన్ను ప్రేమించటం. కొంతమందికి పిల్లలకి తల్లి మీదే కోపం వచ్చేస్తుంది, ఈ కూతురు ఏదో అడుగుతుంది తల్లి ఇవ్వనంటుంది అనుకో, కోపం వచ్చేస్తుంది, రాదు, ఫోన్ చేయటం కూడా మానేస్తుంది. అయ్యే భగవంతుడు ఏం చెప్తున్నాడు, లౌకికులు కూడా వదిలేను మీరు, లోకం లోకం మనుషులు ఉంటారు, లోకం మనుషులు ఉంటారు, అది కూడా వదిలే మనుషులు. మీరు నీకు ఏదైనా అడగాలంటే అవసరం ఉంటే అడగండి, నేను ఇవ్వాలి ఇవ్వకూడదు నేను చూసుకుంటాను, అక్కడ ఇవ్వలేదని నా మీద ప్రేమ విడిచిపెడతాను, నా మీద ప్రేమ విడిచిపెడితే పాడైపోతారు. మీరైతే ప్రార్థించండి, ఇప్పుడు గుళ్ళో కడితే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంటికాడ మీ పూజలో ప్రార్థన చేసుకుంటున్నారు, గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, మీకున్న కోరికలు నెరవేరునా నెరవేరకపోయినా మీరు ప్రార్థన మానరు అనుకోండి, ఎంత బుద్ధిమంతులు వీళ్ళని అనుకుంటాను అనుకుని మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, మీ పనులు ఏం జరగటం లేదనుకో అనుకోండి, మాట మీరు ప్రార్థించడం మానరు అనుకోండి, మీ పనులు జరగకపోయినా మీరు ఈశ్వరుని ప్రార్థించడం మానరు అనుకోండి, ఆయన నామం స్మరించుకోవటం మానరు అనుకోండి, ఆయన రూపాన్ని ధ్యానం చేసుకోవటం మానరు అనుకోండి, ఒకవేళ మీ కోరికలు నెరవేరకపోయినా మీకు భగవంతుడి మీద ఉన్న భక్తి తగ్గటం లేదనుకోండి, ప్రేమ తగ్గటం లేదనుకోండి, వీళ్ళు కదా భక్తులని, నా స్వరూపాన్ని మీకు ఇస్తాను అర్జున. కొంతమంది గంటకో దేవుణ్ణి మారుస్తారు కదా, దానికి కారణం ఏంటంటే రకరకాల కోరికలు రకరకాల కర్మలు. ఇప్పుడు ఇన్ని దేహాలు ఉన్నాయి ఇక్కడ, ఒక దేహానికి ఇంకో దేహానికి ప్రారంభంలో సంబంధం లేదు, ఏ దేహం ప్రారంభం అది ఇంకా రకరకాల కర్మలు రకరకాల కోరికలు రకరకాల సంకల్పాలు. ఇన్ని దేహాలు ఎక్కడ ఉన్నా ఏ రెండు దేహాలకి ప్రారంభం ఒక రకంగా ఉంది. మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది దేహాల ప్రారంభం ఒక రకంగా ఉండదు. అంటే అనుకరణ వద్దు, అనుకరణ వద్దు, నేను ఇస్తాను ఇవ్వను, నేను ఇస్తాను ఇవ్వను, నేను అనుగ్రహిస్తాను లేదా అనుగ్రహించను, నా భాగం మీరు వదిలేను, నా భాగం మీరు, కానీ నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోండి, నేను ఎందుకు ఇవ్వటం లేదు, నీకంటే బుద్ధిమంతున్నాను, నీకంటే తెలివైనవాడిని నేను, నీకు ఎందుకు ఇవ్వటం లేదో నాకు తెలుసు, ఇచ్చేవాడికి ఎందుకు ఇస్తున్నానో తెలుసు, ఇవ్వని వాడికి ఎందుకు ఇవ్వటం లేదో తెలుసు నాకు. ఆయన సర్వజ్ఞుడు అంతటా ఉన్నవాడు ఆయన తెలియకపోతే మనకేం తెలుస్తుంది, నువ్వు ముత్తపాలు ఉన్నా ఇంకా ఎక్కడా లేవు అనుకునే వాడికి మనకేం తెలుస్తుంది, శరీరం ఈ శవం ఏ ఊళ్ళు ఉంటే ఆ ఊళ్ళోనైనా మనం ఉన్నాం, శరీరం చచ్చిపోయినప్పుడు ఇంకో ఉందా, శరీరం చచ్చకముందు లేవు అనుకునే వాళ్ళకి మనకేం తెలుస్తుంది, గోడ పక్కనే ఉందో తెలుస్తుంది, కాళ్ళ పక్కనే. అదే మీరు చేసుకునే పని, మీ చేతులు ఉన్నాయి, మీ చేతులు, మీ చేతులతో మీరు చేసుకునే పని చేయండి. ఒకవేళ మీకు మీరు అనుకునే నెరవేరుస్తున్న నెరవేర్చడం లేదని నా మీద ప్రేమ విడిచిపెట్టకండి, నా పాదాలను విడిచిపెట్టండి, అపేక్ష పెట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్ వద్దు. మీరు ఒకవేళ భగవంతుడు మీకు ఏదైనా పని చేయాలనుకున్నాడు అనుకోండి, అనుకోండి నాట ఏదైనా పని చేయాలనుకున్నాడు అనుకున్నాడు అనుకోండి, మీ కోరికతో సంబంధం లేకుండా, మీ తలంపుతో సంబంధం లేకుండా, మీ సంకల్పంతో సంబంధం లేకుండా ఆ క్షణంలో పని చేసేస్తాడు. కానీ మన అజ్ఞానం ఏంటంటే, మన అవిద్య ఏంటంటే, మన కోరిక లేకపోతే, మనం కోరుకోకపోతే వాడు చేయలేము అని అది అక్షర మనమాలో భగవాన్ చెప్తారు. కోరుకున్నవాడు కోరుకు ఒకళ్ళు ఇస్తే కోరుకున్నవాడికి కోరింది ఇస్తాడు, కోరికలు లేని వాడికి అన్ని ఇచ్చేయని స్వరూపాన్ని కూడా ఇస్తాడు అని ఆచరిస్తాడు. కోరుకున్నవాడికి కోరిక ఉందే ఇచ్చేసి వదిలేస్తాడు, ఏ కోరిక లేని వాడికి అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. అపేక్ష పానికులు రాదు, ఎక్స్పెక్టేషన్ వద్దు, మీకు రాత్రులు కూడా నిద్రపడుతుంది. మీరు ఏ విషయాలు ఊహించుకోకుండా, రేపు ఏం జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఏ ఊహించుకోకుండా జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది. మీ సంకల్పం, మీ సంకల్పం జరగదు, ఈశ్వర సంకల్పం జరుగుతుంది అనే భావన మీకు స్థిరంగా ఉంటే రాత్రులు కూడా నిద్ర బాగుపడుతుంది. అపేక్ష పనికి రాదు. కానీ అలాగనే అపేక్ష పనికి రాదని చెప్తున్నాను కదా, పని మీ చేతుల పని విడిచిపెట్టుకోండి. మీ దేహాన్ని, మీ మనస్సుని ఈశ్వర యొక్క స్వరూపం మోక్షం పొందటానికి, మోక్ష సుఖం పొందటానికి జ్ఞానోద్యమం ఉపయోగించుకోండి. అపేక్ష పని, ఎక్స్పెక్టేషన్ వద్దు. రేపు అలా జరుగుతుంది, రేపు ఇలా జరుగుతుంది అని ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎంచేదంటే అది జరగవలసింది అనే టైంకి నేను చూస్తాను. మీరు మర్చిపోతే అది జరిగేది ఆగదు. మీరు మీరు ఒకవేళ మీకు వచ్చేది మీరు మర్చిపోతారు అనుకోండి, ఆగదు. అది ఆ టైంకి అది జరిగిపోతుంది. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. సరిగ్గా ఒక్క ఒక్క క్షణం కూడా అటు ఇటు తేడా లేకుండా అది జరిగిపోతుంది. అక్కడ మీరేం తొందరపడక్కర్లేదు. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మీరు సబ్జెక్ట్ వినరు అనుకోండి, దేవుడికి దండం పెట్టి వెళ్ళిపోతారు అనుకోండి, ఆ మనసు పై పడకుండా బాగున్నట్టు ఉంటుంది. కానీ లోపల పొరలు కూడా శ్రవణం, సబ్జెక్ట్ శ్రవణం చేయకుండా శ్రవణం చేపితే లోపల పొరలు బాగుపడవు. శ్రవణం చేయటమే కదా, మననం చేయాలి. మీరు ఆ చెవుల్లో చెవులతోటి విన్నది హృదయంలోకి పంపాలి, అప్పుడు కానీ బాగుపడరు. ఇది జ్ఞానం హృదయంలోనే కలుగుతుంది, చెవుల్లో కాదు కలుగుతుంది. అపేక్ష పనికి రాదు, ఎక్స్పెక్టేషన్ వద్దు. మీ ఎక్స్పెక్టేషన్ వద్దని జరిగే పని ఆగిపోదు, జరిగే పని ఆగిపోదు. శుద్ధిగా ఉండాలి, లోపల శుద్ధి, బయట శుద్ధి. కొండ కొండ బయటతోనే చదిరేయకండి, లోపల కూడా తోమాలి. కొండ బయటతోనే చదిరేయకండి, లోపల కూడా తోమాలి. తెప్పాల బయటతో వేస్తే సరిపోదు, లోపల కూడా తోమాలి. మీ శరీరాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో మీ మనస్సు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి. బట్టలు ఎంత తెల్లగా ఉండాలనుకుంటున్నారో మీ మనస్సు కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, బట్టల మీదైనా దుమ్ము పడితే ఇలా దురిపేసుకుంటాం. మన బట్టల మీదైనా దుమ్ము పడతామనుకోండి, ఇలా ఇలా దురిపేసుకుంటాం. అలాగే మీ మనసుకు ఏదైనా చెడు వాసన అంటే దురిపేసుకోండి. మీ మనసుకు ఏదైనా చెడు వాసనలు వస్తాయనుకోండి, దురిపేసుకోండి. చెడు వాసన రావటం ఆశ్చర్యం లేదు. ఒక చెడు వాసన వస్తుంది కదా, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని తొలగించుకోవటం వంద గొప్ప అట్టడు కృష్ణుడు. మీకు చెడు వాసన రావటంలో పెద్ద ఆశ్చర్యాలు, దుమ్ము వస్తుంది, దుమ్మస్తమైన దురుపుకుంటున్నాం కదా. అలాగే ఎప్పుడైనా ప్రకృతిది, ఇది ప్రకృతి కదా. ఈ ప్రకృతిలో నీకు ఏదైనా చెడు వాసన రావచ్చు. చెడు వాసనలు వస్తాయంటే అది దురిపేసుకోనవు. చెడు వాసన వస్తావు, చెడు వస్తామని గుర్తించి, ఇగో చెడు వాసన వస్తుంది, చెడు తలంపు వస్తుంది అని గుర్తించి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. చెడు వాసన రావటంలో విశేషం ఏమి లేదు, వస్తుంది. కానీ నువ్వు చెడు వాసన వస్తుంది అని గుర్తించి దాన్ని తొలగించుకోవటంలో ఉంది నీ గొప్ప. అది గుర్తించి తొలగించుకుంటేనే ఉదాత్తమైన స్థితికి, ఉన్నతమైన స్థితికి, అపూర్వమైన స్థితికి ఎగిరి ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే రా. ఇంక నువ్వు చనిపోక ముందే, నీ శరీరం శ్మశానానికి వెళ్ళక ముందే ఈ జన్మలోనే నువ్వు మోక్ష సుఖాన్ని పొందుతావు. నీకు ఏదైతే చెడు వికారాలు వస్తున్నాయో, చెడు చలంపులు వస్తున్నాయో, నీకు ద్వేషం వస్తానుకో, ద్వేషం వస్తానని నాకు తెలియపని నీ మనస్సుకి నీకు తెలుస్తుంది. ఆ ద్వేషం వచ్చి వాడుతుంది ఆ మనస్సులో, అది గుర్తించి దాన్ని తొలగించుకోవడానికి విరుగుడి పెట్టుకుని దాన్ని తొలగించుకోడు. రావటంలో విశేషం లేదు, వస్తున్న ప్రకృతిలో ఉన్నాను కాబట్టి. ఇంకో రోడ్డు పక్కన ఉన్న దుమ్ము రాకుండా ఎలా అవుతుంది? ఇంకో పొగ వస్తాను, పొగను కూడా మింగుతాను. శ్రీవాసమే రావటంలో విశేషం లేదు, వచ్చింది అనుకోండి. వచ్చేది గుర్తించి, అది గుర్తించి దాన్ని తొలగించుకుంటూనే ఉండేది. నీ సాధన బలం, నీ గొప్ప, నీ ఆధ్యాత్మిక బలం, నీ సాధన బలం. అప్పుడు నువ్వు ఉన్నత స్థితికి ఎగిరి వెళ్ళిపోతావు, ఉన్నత స్థితిని పొందుతావు. అర్జున అంటే కృష్ణుడి, కృష్ణుడికి అంత అవున్న మధ్యన అన్ని భోగాల మధ్యన ఉండి వికారం లేకుండా ఉండేవాడు, అన్ని భోగాల మధ్యన ఉండి వికారం లేకుండా ఉండేవాడు. ఎన్నో కొన్ని లక్షలాది భోగాల మధ్య నుండి మనసులో కొంచెం కూడా వికారం లేకుండా ఉండేవాడు దేవుడు. అందుకే దేవుడు అయినా నాకు నెరవేరవలసిన కోరిక అంటూ లేదు, పొందవలసిన వస్తువు అంటూ లేదు. అర్జున ఆయన పని చేస్తూనే ఉన్నాను. నాకు ఈ కోరిక నెరవేర్చుకోవాలనేది, నెరవేరవలసిన కోరికే లేదు నాకు. ఈ వస్తువుని పొందాలంటే, ఈ వస్తువుని పొందాలనేటువంటి తలంపు లేదు. ఒక కోరిక నెరవేరవలసిన కోరికే లేదు. ఈ వస్తువు పొందాలని అనుకోవటం అనేది లేదు. ఆయన పని చేస్తూనే ఉన్నాను అర్జున. గోపికలు ఏంటి ఇదంతా స్వప్నం అన్నారు మనం అనుకుంటున్నాం కదా. అప్పుడు గోపికలను స్వప్నం అయితే ఉండొచ్చు, మేము కాదంటాం. అది స్వప్నంలో కూడా కృష్ణుడే చూస్తాను. నీతోటి కలబడం, నీతోటి కలబడవలసిన అవసరం నాకేం లేదు. నువ్వు చెప్పిన మాట కూడా కాదనవలసిన అవసరం కూడా మాకు లేదు. ఇదంతా స్వప్నం పోను, స్వప్నం ఎవరు, మేము కృష్ణుడే చూస్తాం స్వప్నంలో కూడా. ఉద్దవుడు చెప్పే మాట కాదంటాం కదా, వాడిని అతిక్రమించి వెళ్ళిపోతున్నారు. ఆడు ఏం మాట్లాడాలో ఆడికి తెలియటలేదు. ఆయన గౌరవించినట్టు గౌరవిస్తున్నారు, వీళ్ళు గడప దాటి వెళ్ళిపోతున్నారు. ఇదంతా కళ అన్నాడు ఎవడు, ఉద్దవుడు. పోనీ రైతు మేము కాదంటాం లేదు, కళలో కూడా పుష్టిగా చూస్తాం. శుద్ధి ఉండాలి అంటే నీ శరీరానికి ఎంత శుద్ధి అంటే, మహాత్మా గాంధీ గారు రెండు మాటలు ఎక్కువగా చెప్పారు, లోపల శుద్ధి బయట శుద్ధి. అయితే బయట శరీరం శుద్ధికి నీళ్ళు ఉండాలి, శరీరం శుద్ధికి నీళ్ళు ఉండాలి. మనసు బుద్ధి శుద్ధి అవ్వాలంటే ప్రార్థన ఉండాలి, బుద్ధి శుద్ధి అవ్వాలంటే ప్రార్థన ఉండాలి, ఈశ్వరుని ప్రార్థించాలి. అస్తమాని లోక గొడవలు చెప్పు, ఈ లోకం గొడవలు చెప్పుకుంటూ కూర్చు. గాంధీ గారు అన్నారు, అస్తమాని లోకం గొడవలు చెప్పుకుంటూ కూర్చుంటే ఒక గంట సేపు భగవంతుని ప్రార్థిస్తే భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ ఎక్కువ లాభం పొందుతారు అన్నాడు భగవంతుడు. గాంధీ గారు ఒక గంట చాలు. శరీరాన్ని శుద్ధి అవ్వాలంటే నీళ్ళు ఉండాలి, శరీరం శుద్ధి అవ్వాలంటే నీళ్ళు ఉండాలి, శరీరం శుద్ధి అవ్వాలంటే నీళ్ళు ఉండాలి. మనిషి శుద్ధి అవ్వాలంటే, బుద్ధి శుద్ధి అవ్వాలంటే ప్రార్థన ఉండాలి. బుద్ధిని శుద్ధి చేస్తున్న ప్రార్థన, బుద్ధిని శుద్ధి చేస్తున్న విచారణ, నీళ్లు శుద్ధి చేస్తాయి శరీరాన్ని. లోపల బయట శుద్ధి ఎంత అవసరం, లోపల శుద్ధి కూడా అంత అవసరం. తర్వాత కార్య సమర్థుడై ఉండాలి అంటే ఎప్పుడు చీవుడు ముక్కుతో తయారవ్వకుండా కార్య సమర్థుడు అంటే భగవంతుని మీకు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని సమర్థతగా చెయ్యాలి, తెలివితేటలుగా చెయ్యాలి, సమగ్రంగా చెయ్యాలి. శివుడు ముక్కేసి జరగటం భక్తి కాదు. ఒక శరీరం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. భగవంతుని మీ పనికి, మీ శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని సమర్థతగా, ఎఫిషియన్సీ, ప్రొఫిషియన్సీ సరిపోదు. ఎఫిషియన్సీ ఉండాలి. కబుర్లు చెబితే సరిపోదు, కాకరకాయ చెబితే సరి, చేతిలో కూడా మీ పనితనం చూపించాలి. ప్రొఫిషియన్సీ సరిపోదు, ఎఫిషియన్సీ కబుర్లు కాకరకాయలతో సరిపెట్టకండి. మీ చేతితో చేసే పనులు కూడా పనితనం కనపడాలి, సమగ్రంగా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోదు, ఎఫిషియన్సీ కూడా ఉండాలి. మీ చేతలో కూడా సమర్థత ఉండాలి. భక్తులంటే ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకోకండి. మీరు మీరు చేసే పనులు కూడా ఎఫిషియన్సీ, సమర్థత చూపించాలి. ఆ స్కిల్, ఆ నేర్పు, ఆ నేర్పు చూపించాలి. ఓర్పు ఉన్నవాడికి నేర్పు ఎక్కువగా వస్తుంది, ఓర్పు ఉన్నవాడికి నేర్పు వస్తుంది. కానీ ఓర్పు లేని వాడికి నేర్చుకున్న నేర్పు రాదు. ఓర్పు లేని వాడికి నేర్పు రాదు. కార్య సమర్థత ఉండాలి అంటే ఏ పని అయితే మీకు ఈశ్వరుడు అర్పించాడని పని చేయమని, ఆ పని చేయటంలో మీరు మీ బుద్ధిని అక్కడ పెట్టి చేయండి, నేర్పుగా చేయండి. ఆ పని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయండి. మీరు చేసే పని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయటం కూడా దానమే. దానం అంటే కేవలం పైసలు కాదు. కొంతమంది మీరు ఒట్టిగడ్డి పట్టుకలు ఇస్తే అద్భుతంగా వండేస్తారు. కొంతమంది లేత వంకాయలు, లేత బెండకాయలు పట్టుకలిస్తే బజార్లో బాగా కొనుక్కొని పట్టిన కూర తగలచేస్తారు. కొంతమంది ఒట్టిగడ్డి ఇస్తే చాలు, ఒట్టిగడ్డి అది. మీరు రోడ్డు మీద గడ్డి పట్టుకెళ్ళి, రోడ్డు మీద బచ్చల కూరని, తోటకూరని, తోటలు అక్కడ పెరుగుతూ ఉంటుంది, అది అద్భుతంగా వండేస్తారు. ఆ రోడ్లు పక్కన దొరుకుతాయిగా, కాలువల పక్కన బచ్చల కూర. బజార్లో మనం మంచి కూరలు ఉన్నా చేతకపోతే వంట చేతకపోతే వాళ్ళు అవి ఏం చేస్తారంటే పాడు చేసేస్తారు. అది పనికిరాదు, కార్య సమర్థత ఉండాలి. మీకు వంట చేత కాదనుకోండి, నేర్చుకోండి, కానీ కుండ నిగ్గలిటండి, తిట్టకండి. అది ఇక్కడ కృష్ణుని చెప్పేది. మీకు వంట చేతకపోతే నేర్చుకుని అంటే చెప్పాలా మీకు గరిటిని అని ఇక్కడ తిట్టేస్తారాగా. గరిటి మంచిది కాదని, చెప్పాడా మంచిది కాదని అని అయ్యం చేస్తే పడుపు చెప్పాడా గరిటిని. మీరు వంట చేతకపోతే నేర్చుకోండి, గరిటిని పట్టుకుని తిట్టకండి. చెప్పాడా బాగోలేదు, కుండ బాగోలేదని, గరిటి బాగోలేదని అయ్యం చేస్తే పాపం గరిట ఏం చేస్తుంది? గరిటిని పట్టుకుని తిట్టకండి. మీరు నేర్చుకోండి, చేతకపోతే నేర్చుకోండి. అంటే ఈశ్వరుడు ఇప్పుడు మనల్ని యుద్ధం చేయమంటాడు, అర్జునుని యుద్ధం చేయమన్నాడు. ఏం చెప్తుంటే ఆ దేహ ప్రారంభం అది. అంటే అర్జునుడు యుద్ధం ఎంత బాగా చేశాడు, మనం మన పని అంత బాగా చేసుకోమని కృష్ణుడి ఉద్దేశం. అంతేకాని మనల్ని బాంబులు ఇచ్చుకుని యుద్ధంలోకి వెళ్ళమని కాదు. అంటే అర్జునుడి యొక్క ప్రారంభం యుద్ధం అనేది, యుద్ధం మనల్ని అందరినీ యుద్ధంలోకి వెళ్ళమంటలేదేనా? మనం చేతుకుని అర్జునుడు యుద్ధం ఎంత బాగా చేశాడో మన చేతిలో ఉన్న పని అంత బాగా చేయమని, శ్రద్ధగా చేయమని. మరి కొంతమంది అర్జునుడు రెండు చేతులతోడు యుద్ధం చేయగలడా? శబ్దం వినపడితే శబ్దం వినపడతాంటే ఏ మూల నుంచి శబ్దం వస్తుందో అక్కడ కూడా వాడు యుద్ధం చేయగలడాను. శబ్దాన్ని బట్టి కూడా బాణం విడిచిపెట్టగలడాను. కొంతమంది ఊరికే మనతో మాట్లాడుతుంటారు, ఉప్పలు వేసిస్తారు, వర్రలు వేసిస్తాడు, మనం చూసి భయం వేస్తుంది, ఉప్పు ఎక్కువైపోతున్నాయి, వర్రెక్కి ఏం ఎక్కువది అన్నీ బాగుంటారు. ఇది ఎలా అంటారు, ఇలా అంటారు, మనతో మాట్లాడుతాను అంటారు. అది స్కిల్, అది ఒక రకమైన నేర్పు. అది మీరు బాగున్నారు అంటారు, ఉప్పు అలా పడేస్తారు, చేయబడ అలా ఉప్పు అలాంటే ఆ 10 మందికి వండుతున్నారు, 10 మందికి ఎంతమందికి సరిపోతుంది ఉప్పు అలా తెలుస్తూ ఉంటుంది. మనం చూసే వాళ్ళకి ఏం చేయాలి, అది వర్రైనా సరిగ్గా కరెక్ట్గా మనం తినేటప్పటికి వచ్చేటికి అన్నీ సరిపోతాడు. మీరు ఇలా పడ ఇలా అంటారు, ఇలా అంటారు, మీరు బాగున్నారు అంటారు, ఇలా పడేస్తారు. అది ఒక రకమైన నేర్పు. అదేంటి, దాన్ని స్కిల్ అంటారు. యోగ కర్మ సుకౌశలం, యోగ కర్మ సుకౌశలం అంటే మీ చేతిలో ఉన్న పని బాగా చేయడం కూడా యోగమే. యోగం అంటే కేవలం ముక్కులో గాలి చూసుకోవడమే కాదు. ముక్కులో ఎలా ఏది గాలి, ముక్కులో ముక్కులోంచి గాలి వెళ్తా ఉంటుంది, లోపలికి వెళ్తా ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని మనస్సుతోడు చూస్తారు, అది ప్రాణాయామం. అది మనస్సుతోటి చూస్తారు ప్రాణాయామం. ఈ గోపికల ఉద్దవులతో ఏమన్నారంటే యోగులకి అవసరమే, యోగులకి ప్రాణాయామం అవసరం, మాకెందుకు మనస్సు ఆడికి ఇచ్చేసాడు. ఈ ముక్కులో గాలి కూడా మాకు ముక్కులో గాలి ఎవరు చూస్తారు, మనస్సు చూస్తుంది. మంచిది, యోగులకు అవసరం. ఓ ఆ యోగులకు అవసరం. ఏది ముక్కులో గాలి, ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది చైతన్యము, ఇది చైతన్యము కాదు, ఇది సత్యము, ఇది అసత్యము, అది వివేకం విభజన ఉంటుంది. అది జ్ఞానులకి, అది విభజించేది మనస్సే. ముక్కులో గాలి చూసేది మనస్సే. ఆ మనస్సు కృష్ణుడికి ఇచ్చేసాక మాకు ఈ గోళం ఉంటుంది, ఈ గోళం ఉంటుంది. డిస్క్రిమినేషన్ కూడా మనస్సే చేస్తుంది, ముక్కులో గాలి కూడా మనస్సే చేస్తుంది. ఈ పనులన్నీ మనస్సే, ఆ మనస్సు కృష్ణుడికి ఇచ్చేసి ఇక్కడ చేయటానికి ఎవరున్నారు? ముక్కులో గాలి చూసుకోవడానికి ఒకడు ఉండాలి కదా లోపల. అది అవసరం, ఈ గొద్దవుడి కంటే తెలియదు వాళ్ళ అవసరం. ముక్కులో గాలి చూసుకోవడం అవసరం లేదని, అది యోగులకు అవసరం, మాకెందుకు అంటున్నారు? యోగులను చూసుకోమని కూర్చుని, శవాల కింద కూర్చుని మాకెందుకు అంటున్నారు వాళ్ళు? అది పొరపాటు అని అంటలేదు గోపికులు. వాళ్ళు ముక్కులో గాలి చూసుకు, యోగులు చూసుకుంటారు, చూసుకోమను యోగం అవసరం, చూసుకోము, మాకెందుకు అంటున్నారు? చూసుకునేవాడే లేనప్పుడు. అంతేకాని ఉద్దవుడు చెప్పింది ఇది ఖండించడం లేదు. అవి జంపు చేసి వెళ్ళి వాడు చెప్పిన ప్రతి మాటకి జంపు చేసి వెళ్ళిపోతున్నారు. ఐ జంపు ఆయన కాదంటం లేదు, ఆయన తప్పించుకెళ్ళిపోతున్నారు ఉద్దవుడిని. కార్యసమద్రి ఉండాలి. దేని ఎందుని మనస్సు తగులుకోకూడదు. ఈ భక్తులు భక్తులు అవ్వాలంటే అని నేర్చుకోవాలంటున్నారు. ఇప్పుడు వంట నేర్చుకోవడం కూడా తేలిగ్గా వస్తుంది, అని నేర్చుకోవాలి కదా. వంట నేర్చుకోవడం కూడా ఏ పనిలో నేర్చుకుంటే కదా వచ్చింది అంటున్నాడు. ఏ నీ నువ్వు దేని ఎందు, నీ మనసు దేని ఎందు తగులుకోకూడదు అంటే ఏంటి? నీ మనస్సు, నీ మనస్సు ఏదో ఒకటి అంటే ఎక్కడంటే మనకు పరిమితులు. మనస్సు లోపల ఉన్న వస్తువుకి పరిమితులు లేవు, హద్దులు లేవు, శరీరాలు లేవు. నేను అక్కడ ఎక్కడో చెప్పుకున్నాం, దొంగను చూసి నువ్వు అనకు వచ్చింది దొంగని. ఆ దొంగకి దొంగ ఎలా ఉంటుందో తెలియదు. తాడును చూసి పాము అని నువ్వు అనుకోవచ్చుం, కానీ ఆ తాడికి పాము ఎలా ఉంటుందో తెలియదు. నీ శరీరం చూసి ఆత్మ ఆత్మ, ఈ శరీరం చూసి ఆత్మ ఆత్మ అని అనుకోవచ్చు, కానీ ఆత్మకి శరీరం ఎలా ఉంటుందో తెలియదు అన్నాడు ఆచార్యుడు. నువ్వు అనుకో దొంగను చూసి దొంగని అనుకోని కనిపిస్తే, కానీ దొంగకి తెలియదు దొంగ ఎలా ఉంటాడు. నువ్వు అనుకో నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మనస్సు ఎక్కడ తగులుకో అంటే ఏంటి, ఎందుకు చెప్తున్నాడంటే కృష్ణుడు ఇక్కడ హద్దులు లేవు, ఇక్కడ ఈ వస్తువుకు హద్దులు లేవు, పరిమితులు లేవు. ప్రపంచం అంతా ఈ వస్తువుని ఏదో మన దేశభక్తి అనేది కదా, ప్రపంచం అంతా ప్రపంచంతో వ్యాపింది. ఏదో ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో లేకపోవటం కాదు, ఏది ఎక్కడన్నా వస్తువు. ఈ హద్దులు ఎవరు తీసుకొస్తున్నారో మనసు తీసుకొస్తుంది. ఇది నా దేశం, అది పరాయి దేశం, వీడు నావాడు ఆడు పడేవాడు, వీడు బాగుపడాలి ఆడు బాగుపడకూడదు, ఈ గొడవలు ఎక్కడ తెచ్చి పెడతాను మనసు, దాని దృష్టి వదిలించు. ఈ దేశభక్తి కూడా మనసుకి సంబంధించిందే, లోపల చైతన్యానికి దేశభక్తి అండి, అన్ని దేశాలు తానే. ఈ దేశభక్తి కూడా మనస్సు కల్పించింది, దేశానికి సరిహద్దులు కూడా మనస్సు కల్పించింది. లోపలన దీనికి హద్దులు లేదు, అంతా తానే. ప్రపంచం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంతా తానే. మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరే మా ఊరు మీకు ఊరి ఆత్మకు ఊరైన మనస్సు అది. మా ఊరు ఏంటండి, మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు సైడ్ కలలు తగ్గించండి బాబు, మా ఊరు మా ఊరు మా ఊరు మా మనస్సు తగులుకుంది ఆ ఊరికి. మా ఊరు మా ఊరు మా ఊరికి రోడ్డు వేయండి, మా ఊరు ఏదో అంటే అంటారు కదా, మా ఊరు మా ఊరు సైడ్ కలలు తగ్గించండి, మా ఊరు మనస్సు తగులు ఆ ఊరికి తగులుకుంది. ఈ మా దేశం అనుకుంటాం కదా, అది మనస్సే. అదేంటది, అటువంటి హద్దులు లేవు చైతన్యానికి. మా ఇల్లు మా ఇల్లు మా ఊరు మా ఊరు మా శరీరం మా శరీరం మా కొంప మా కొంప, ఇవన్నీ మనస్సు యొక్క గోళ, మనస్సు యొక్క పెంట. ఇదంతా మనస్సు అంటే ఈ గొడవలు ఏదో మా ఈ గొడవల్లో మనస్సు తగులుకుంటుంది. మనస్సు తగులుకుని అక్కడ ఆగిపోతుంది, అది అక్కడ ఆగిపోతుంది. అది ఆగిపోయి కొన్ని లక్షల జన్మలు కొన్ని వేల జన్మలు అక్కడ ఆగిపోతుంది. అది నువ్వు అతిక్రమిస్తేనే కానీ అద్దెలు ఏది, లోపల ఉన్న వస్తువుకు అద్దెలు లేవు. అద్దెలు కల్పించేది మనస్సు. ఆ మనస్సును మనస్సును తీసి ఓ పక్కన పెడితే కానీ మీకు చైతన్యం అనుకున్న ఒక రాజు కోటి జన్మలు ఎత్తిన కాళ్ళు అరిగిపోయేలాగా, కాళ్ళు అరిగిపోయేలాగా గుళ్ళు చుట్టూరు తిరిగినా రొంపచ్చేలాగా నదిలో స్నానాలు చేసి కొంతమంది శరీరానికి మనసుకి శరీరానికి పరిమితం, కొంతమంది ఊరికి పరిమితం అవుతారు, ఊరికి ఏదో ఉపకారం చేస్తూ ఉంటారు. అక్కడతోటి ఆడు పని సమాప్తి వాడు, ఆ ఊరికే పరిమితమై ఉంటాడు. ఈ మిగతా గ్రామాలకి ఏమొకటి మా ఊరికి ఇచ్చేయండి అంటారు, అది ఏదో మా ఊరికి ఇచ్చేయండి, మా ఊరికి ఇచ్చేయండి ఏదో అంటారు. ఇంకా ఉంచేయండి, అలా ఉంచేయండి, ఇంకా మా ఊరికి ఇచ్చేయండి ఏదో అంటాడు. అంటే ఏంటి, అక్కడ ఆ ఊరికే తగులుకొని ఉంటుంది అది. పోనీ మన ఊరు కడుపు నిండిపోయింది కదా, మన ఊరు అవసరాలు నిండిపోయినాయి కదా, పక్క ఊరికి చేయండి అని ఒక్కడండి. ఇంక ఆ ఊరికి తగులుకుందా, మనం మా ఊరికి సరిపోతాయి ఈ పనులు. పోనీ పక్క ఊరికి ఏదైనా ఉపకారం చేయండి, మా ఊరికి అన్నీ ఉన్నాయి లేని పక్క ఊరికి ఉపయోగపడింది అంటాం. మీకు అర్థమవుతుంది, ఏం చేత ఊరికి తగులుకుంది. ఇవన్నీ హద్దులు తీసుకునేది తగులుకునేది మనస్సు, దానికి పెంట వదిలించుకుంటేనే కానీ. హద్దులు లేని వస్తువు, అంత వ్యాపించిన వస్తువు, అంత తెలిసిన వస్తువు సర్వజ్ఞుడు. జన్మ ఎలా ఉంటుందో, శరీరం ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో, చాలు ఎలా ఉంటుందో తెలియని వస్తువు ఈ పెంట వదిలించుకోవచ్చు తెలియదు అంటాడు వాసుదేవుడు గోవిందుడు. ఈ ఊరికి తగులుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ ఊరికి అన్నీ బాగున్నాయనుకోండి, ఏదో మా ఊరికి అన్నీ బాగున్నాయి పని పక్క ఊరికి చేయగానే అంటాడు. ఆ పక్క ఊరికి మట్టి రోడ్లు కూడా లేవనుకోండి, మా ఊరికి సిమెంట్ రోడ్డు అని అడుగుతాడు, కానీ మా ఊరికి ఏదో తారు రోడ్డు ఉంది కదా పోను పక్కన పక్క ఊరికి పోను కంకర రోడ్డు అని ఏంటని అంటే, ఆ ఊరికి తగులుకున్న మనసు అలా ఉంటాడు, తగులుకోవద్దు అంటున్నాడు. అక్కడ కొంతమంది పదిమంది సార్లు కూడా సారి పంచి పెడతా ఉంటారు చూడండి. ఆ సారి ఏం చేస్తారంటే రేపు తిన్నా రేపు తిన్నా అలా ఉంచేసుకుంటారు అవి. ఇలా తినేస్తారంట అవి. లేకపోతే రేపు తిని అలా ఉంచేస్తే చివరికి వాసన వచ్చేస్తే పెంట మీద పడేస్తారు చాలామంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే తిని వాళ్ళు రేపు తిన్నారు అంటే పెంట మీద పడేయాలని పడేయాలండి. రేపు తిన్నా రేపు తిన్నాను ఉండి ఎదురు పెట్టాను చేతులు రావు. రేపు తిన్నది ఎప్పుడు నోట్లో పెట్టుకునేటప్పటికి వాసన వచ్చేస్తుంది, అప్పుడు పెంటలో పడేస్తారు. వాళ్ళు పెంట పాలు, బ్రాహ్మణ సొమ్ము భోజనాల పాలు, రాజుల సొమ్ము రాళ్ల పాలు. కొంతమంది అది తినగలిగింది తినేస్తూ ఉంటారండి. తినేసి రేపు తిన్నాం రేపు తిన్నాం అనుకుంటారు. అది ఏదో రోజున వాసన వచ్చాక అలా తినలేక పడేస్తారండి. కొంతమంది ఇంట్లో పని మనుషులకి ఎందుకు పనికిరాని ఏడి పెడతా ఉంటారు. మరి ఏడికి పనికిరాని ఒక పని మనిషికి పని మనిషికి రాబోయే జన్మలో అటువంటి వస్తువులే నీకు పెట్టిస్తాను అంటున్నాడు కృష్ణుడు. పెట్టించడమే కదా, మీ నోటి తెర చేయిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మీ పనికిరాని మీ పని మనిషికి ఎలా పనికి వస్తాయండి? మీరు తిని పని మనిషికి పెట్టచ్చు, మీరు పనికిరాని అన్నీ పని మనిషికి పెట్టాను అంటారు అంటారు. ఇది పని వాడికి పడేయచ్చున్నాడు అని అంటే మీ పని పనికి వచ్చేది మీరు తినేసి పనికిరాని ఆడికి పడేసి ఆ పనికిరాని అని రాబోయే జన్మల్లో ఒకవేళ మాకు శరీరం వద్దని మీరు చెప్పారు మీకు శరీరాలు ఇచ్చి మీ చేత తినిపిస్తాడు వాడు దేవుడు. పని మనిషికి పడేస్తారా అంటే ఇవన్నీ భక్తుడు లక్షణాలు కాదని చెప్తున్నాడు. అది ఇక్కడది పని మనిషి పాడేయొద్దని అది మామూలు విషయం, ఇది భక్తుడు లక్షణం కాదని చెప్తున్నాడు ఇక్కడ. కొంతమంది ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే వాళ్ళ పొలాన వంకాయలు కాస్తాయనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయనుకోండి. కొంతమంది అటువంటి వాళ్ళు కూడా చూశాను, ఆ వంకాయల్లో మంచి వంకాయలు అనేది పక్క ఇంటికి ఇస్తారు. యోగ కర్మసు కౌశలం అంటే పని బాగా చేయటమే కాదు, సమాన బుద్ధి కూడా యోగమే. పని బాగా చేయటం యోగం కాదు, సమాన బుద్ధి కూడా యోగమే. పనిలో నేర్పు ఒకటే యోగం కాదు, సమాన బుద్ధి కూడా యోగమే. సమాన బుద్ధి లేని వాడికి, సమర్థ బుద్ధి లేని వాడికి హృదయంలో ఉన్న సమానంగా ఉన్న వస్తువు అందదు, ఎత్తు తగ్గులను మనస్సు ఉన్న వాడికి అందదు. మన లోకాడంబరములకు సమస్త కర్మ అంటే అన్ని కర్మలు ఆడంబరం కోసం చేసే పనులు అని వదిలేని ముందు అంటున్నాడు. పని అవసరమైతే చేయండి, పని అవసరమైతే చేయండి. మీకు ఒకవేళ ఇంతకుముందు అంటే ఈ మాటలు వినకముందు మీకు ఆడంబరం కోసం చేసే మాటలు గొప్ప పనులు చేసే మాటకు అలవాటు పడి ఉన్నారనుకోండి, జరిగిపోయినా కూడా వదిలేయండి. ఈ రోజు నుంచి వదిలేయమంటున్నాడు. ఇంకా జరిగిపోయిన గొడవల గురించి దండ పెట్టుకుని బాధపడకండి. ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, అయిపోయింది అది అయిపోయింది. చెరులో నీళ్ళని బయటకు వెళ్ళిపోయినాయి, ఇంకా చెరులో నీళ్ళు బయటకు వెళ్ళిపోయినని బాధపడకండి. చెరులో నీళ్లు బయటకు వెళ్ళిపోయినాయి, బయటకు వెళ్తే నీళ్లు బయటకు వెళ్ళిపోయిన బాధపడే బదులు కొత్త నీళ్ళు పెట్టుకోండి. కొంతమంది అంటారు మా మామగారు పాడు చేసేసాడు ఉండే మా మామగారు, మీ మామగారు పాడు చేసాడు అయిపోయింది, ఇంకా ఆడు కూడా ఎందుకు మీరు బాగుపడని నాకు చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ మీ మామగారు పాడు చేసి అయిపోయింది పాడు చేయిస్తాడు, సరే అస్తమానాలు అనుకోవటం అంటే ఏం ప్రయోజనం లేదు, మీరు బాగుపడని అని చెప్తున్నాడు. ఇక్కడ చేలో నీరు వెంట బయటకు వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయిన నీరు గురించి ఏమో ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ నీరు, కొత్తగా నీరు పెట్టుకోండి. నీరు వెళ్ళిపోయింది, నీరు వెళ్ళిపోయింది, కొత్తగా నీరు. ఎంతకంటే ఎవడో చెప్తాడండి మీకు ఇంత మంచి మాటలు భగవంతుడికి సాధ్యం కానీ ఎవడో చెప్తాడు ఈ మాటలు మీకు? ఇది జ్ఞానం కాకపోతే ఏది జ్ఞానం? ఇది జ్ఞానం కాదని కూడా మనం చెప్పుకున్న మాటలు ఏది జ్ఞానం? అంచేత సర్వారంభ పరిత్యాగి అన్ని పనులు వదిలేయమని, ఇక్కడ అన్ని పనులు వదిలేయమంటే అన్ని పనులు వదిలేయమని కాదు, ఆడంబరం కోసం చేసే పనులు అవసరం లేని పనులు వదిలేయండి. మీకు అవసరం లేని పనులు వదిలేయండి, మీకు ఆడంబరం ఆడంబరం కోసం చేసే పనులు. కొంతమంది గొప్పల కోసం ఆ పనులు చేస్తూ ఉంటారు. అటువంటి మీకు అలవాటు ఉంటే, మీకు అలవాటు ఉందని చెప్పటా లేదు, ఒకవేళ ఉంటే వదిలేయమంటున్నాడు. మీకు గొప్పల కోసం పనులు మీరు చేయొద్దంటే మీరు అందరూ చేస్తున్నారని కాదు, అటువంటి అలవాట్లు ఉంటే వదిలేయమని. ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కంటే మనల్ని మించి ఎవడు ప్రేమించలేదు. భగవంతుడికి మన మీద ఉన్న ప్రేమ ఎవరికి ఉండదు. అహంకారం ప్రేమను నమ్మటానికి లేదు. అదే భగవంతుడికి మరొక పేరే ప్రేమ, భగవంతుడికి మరొక పేరే సత్యం, భగవంతుడికి మరొక పేరే శాంతి, భగవంతుడికి మరొక పేరే ఆనందం, భగవంతుడికి మరే పేరే ఉండటం. తను ఏదిగా ఉన్నాడు అక్కడ పొందింపు చేయటానికే మనకి ఈ మాటలు చెప్పడం కాలక్షేపానికి కాదు. అంటే లోకంలో గొప్పల కోసం, లోకంలో మెప్పుల కోసం, లోకంలో ఆడంబరం కోసం ఇది మన ఈ పేరు, ఈ పని చేస్తే మనకు ఊరి పేరు వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది? అలా చేయకండి. మీకు చెయ్యాలంటే చేయండి, చేయగలిగితే చేయండి, చేసిన తర్వాత ఏడుస్తూ కూర్చుని పనులు చేయకండి. మీకు అర్థమవుతుంది? మీరు చేస్తే హృదయపూర్వకంగా చేయండి, చేసేసి ఆడవకండి. అంటే మీరు చేసే పనులు మీకు తేలిగ్గా ఉండాలి. అంటే అప్పులు చేసి దానాలు చేయొద్దని, అప్పులు చేసి దానం చేయించండి. మీకు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. కొంతమందికి ఇవ్వటం అనేది అండి, అది కొంతమందికి స్పెషల్గా ఉంటారు. కొంతమందికి ఆ హ్యాబిట్ ఒక కర్ణుడు కవచకుండాలు ఉండి అని. అంటే కృష్ణుడు చెప్పింది హేతుబద్ధంగానే చెప్తున్నాడు. కొంతమంది ఇచ్చే అలవాటు ఉన్నప్పుడు కొంతమంది అప్పు చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారని అలా వద్దంటున్నాడు. ఒకవేళ మీరు అప్పు చేసి ఇచ్చినా ఏడ్చే పద్ధతిలో చేయొద్దని, ఏ పని కూడా కంగారుగా చేసేసి ఏడుస్తూ కూర్చోద్దని భగవంతుడు ఇక్కడ చెప్పింది. కర్ణుడు కవచకుండలాలు ఉంటాయని. ఆ కవచకుండలాలు ఉందని చెప్పి వాడిని ఎవడో జయించలేడు. అర్జునుడు కాదు కదా, ఎవడో జయించలేడు. భీష్ముడు తను అనుకుంటే ప్రాణం పోతుంది, అనుకోకపోతే ప్రాణం పోదండి. అలాగే కర్ణుడికి కవచకుండలాలు అని చెప్పి ఎవడో జయించలేడని, అర్జునుడు కూడా జయించలేడని. కర్ణుడు చనిపోతుంది కానీ యుద్ధం పూర్తి అవ్వదాం. అర్జునుడు జన్మించడంలోనూ ఇంద్రుడు వరం ఉంది. ఆ ఇంద్రుడు వెళ్ళి అడుగుతాడండి, నీ కవచకుండలకి నాకు దానం చేయమంటాడు. అంటే అర్జునుడు యుద్ధంలో జయింపజేయటం కోసం. ఇదంతా కృష్ణ మాదిర. భీష్ముని వెళ్ళి అడిగి రమ్మన్నాడు కదా, తాత తాత నేను ఎప్పుడు చచ్చిపోతావు. అడు కర్ణుడికి చక్రం పైకెత్తుకుంటున్నాడు అంటే చక్రం దిగిపోతే ఆడు మరి రథంలోకి రాకముందే పరమాత్మ అన్నాడు వాడిని చంపి అన్నాడు అర్జునుడితో. ఎవరు కర్ణుడు ధర్మవిరుద్ధం నేను చంపనన్నాడు, ధర్మవిరుద్ధం నేను చంపనన్నాడు. దేవతల మధ్యన తేడా చూడటం కూడా ధర్మవిరుద్ధం. ఆ దేవుడు ఎక్కువ అని ఈ దేవుడు తక్కువ అని అనుకుంటా అనుకోండి, అది ధర్మవిరుద్ధం. చంపేయమంటాడు ఎవరు పరమాత్మ ఎవరినండి, ఈయన్ని ఎవరినండి, అర్జునుడు చంపండి కర్ణుడు, నాకు పాపం వస్తుంది నేను చంపను అంటాడు. ఎవడండి అర్జునుడు? ఈ మాట ఒక భగవంతుడికి సాధ్యం. నువ్వు చెప్పింది నిజమైతే నీకు నిజంగా పాపం వస్తుంది అనుకుంటా, ఆ పాపం నేను భరిస్తాను, చంపు అర్జును అంటాడు వాడు దేవుడు. పాపం దేవుడు భరించకపోతే ఎవడు భరిస్తాడు? నిజంగా నువ్వు చెప్పినట్టే నీకు పాపం వస్తున్నాను కర్ణుడికి మీరు పనికి. పాండవంతో చెప్పాను ఒకసారి, ఎవరు కృష్ణుడు మామూలుగా ఏదలాపంగా మాట్లాడుకున్నాడు. మీరు మంచివాళ్ళే, బుద్ధిమంతులే, ధర్మం పట్ల అనుకూలంగా ఉంటేవారే, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళే. మామూలుగా తేడా ఏమి లేదు. కానీ ఇచ్చే చోట కర్ణుడికి మీరు పనికిరాడు. కర్ణుడు అంటే కర్ణుడే. కవచల కుండలాలు ఇచ్చేస్తే తన ప్రాణం కూడా పోతుందని తెలిసి ఇచ్చాడు వాడు కర్ణుడు. మీరు గొప్పవాడే కానీ ఇచ్చే చోట కర్ణుడికి పనికిరారు. మీరు ఆ కర్ణుడి విషయం స్పెషల్. అక్కడ కాపీ కొట్టమని కాదు మనం ఇక్కడ. అంటే చేసి ఏది ప్రశాంతంగా చేయగలిగింది చెయ్యండి, మీరు చేయగలిగింది చెయ్యండి, చేసిన తర్వాత ఏడవకండి అది ఇక్కడ చెప్తే. ఇది మనకు చెప్తున్నాడు. ఇక్కడ కర్ణుడు అంటే అది వేరు, ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. వాణి కాపీ కొట్టామని మనం పనికిరాం, అది స్పెషల్ అన్నమాట. కాఫీ వాటర్లో కూడా రాస్తా ఉంటారు ఈ రోజు మీ స్పెషల్. ఈ రోజున బాదుషా స్పెషల్ అని ఏదో రాస్తా ఉంటారు. ఆ రోజున స్పెషల్ అనమాట. మామూలుగా అన్నం కూడా రోజు ఉంటాయి, ఓ రోజున స్పెషల్ ఏమి ఉంటుంది అక్కడ బోర్డు మీద రాస్తారు, ఈ రోజున ఈ గురువారం స్పెషల్ అని. కర్ణుడు అంటే అందులో ఇవ్వటంలో స్పెషల్ వాడు, ఆయన కాపీ కొట్టక్కర్లేదు మనం. అది మీరు చేయగలిగింది ఏదో చేయండి, చేసి ఏడవకండి, ఏడ్చీలాగా చేయకండి అని. అంటే మీరు ఏదైనా చేశారనుకోండి, ఆ క్షణంలో మీకు బరపు వచ్చేయాలి. ఏదైనా ఒక పని చేశారనుకోండి అనుకోండి, ఆ క్షణంలో అంటే ఇవ్వటం అంటే ఇవ్వటం కాదు, ఏ పనినా సరే ఆ క్షణంలో మీరు మర్చిపోతే మనసులో వాసన పడదు, వాసన లేకపోతే పునరుజ్జనం రాదు. మీరు ఏ పనైనా సరే చేసి ఆ క్షణంలో మర్చిపోవాలి, మర్చిపోతే ఇంకా వాసన పడదు మీకు. వాసన లేదనుకోండి పునరుజ్జనం రాదు. ఇప్పుడు మీరు గాలి పీల్చుకుంటున్నారు, అందరూ పీల్చుకుంటున్నారు కదా, గాలి పీల్చుకుంటున్నాను మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నారా, నిన్న ఎంత గాలి పీల్చుకున్నాను అని ఏది జ్ఞాపకం లేదు. పని కూడా అలా చేయండి. అంటే మీకు వాసన, మీ మనసులోకి వాసన రాదు. మీ మనస్సు మిమ్మల్ని క్షోభ పెట్టదు, మీ మనస్సు మిమ్మల్ని బాధ పెట్టదు. మీ మనస్సు ఎప్పుడైతే వాసన పడదో పునర్జన్మలో కూడా మీకు రావు. ఎవరితో మీకు అంటే ఫిఫాడక మర్చిపోతే ఏమో లేదు. అంటే చెప్పే మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు అనుకోవడం కూడా తగులుకోట నడుపుతుంది. తగులుకోవడం అంటే ఇంకా ఆ ఊరు ఆ మనసు అక్కడే ఉంటుంది. ఇంకా పక్క ఊరి మీద గడదు అడికి, ఆ పక్క ఊరు కూడా పోయి బాగు చేద్దామని అనిపించదు అడికి. వీడికి సిమెంట్ రోడ్లు ఉన్నా బంగారం రోడ్డు కావాలనుకుంటాడు, కానీ ఆ పక్కుంటే పోను మాకు కంకర రోడ్డు అనే ఏంటి అని అడ్డం. అలా తగులుకోకూడదు మనసు. మీరు చేసుకున్నది చేయండి, అంతేకాని తగులుకున్నట్టు ఉండకూడదు. అది మీరు చేసే పని మీకు తేలిగ్గా ఉన్నట్టు ఉండాలి, అది బరుగు మోసినట్టు ఉండకూడదు. ఇవన్నీ చెప్పంటున్నాడు, ఇవన్నీ చెప్పంటున్నాడు అర్జున. ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు, ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఈజ్ వెరీ డియర్ టు మై హార్ట్, వాళ్ళు నా హృదయానికి సమీపంలో ఉంటారు. వాళ్ళు హృదయానికి, వాళ్ళంటే నేను ఇష్టపడతాను, వాళ్ళంటే నేను ఇష్టపడతాను. మనం ఇష్టపడవచ్చు ఇష్టపడకపోవచ్చు. ఈ రకంగా ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకునే విషయాలు ఉన్న వాళ్ళని చూసి ఆయన ఇష్టపడతాడటండి, ఇష్టపడతాడటండి. ఆయన హృదయానికి సమీపంలో ఉంటాడటండి, ఆయన హృదయానికి సమీపంలో ఉన్నాడు, సమీపంలో ఉంటాడండి, సమీపంలో ఉంటాడండి. అంటే ఆ జ్ఞాన సముద్రంలోకి, శాంతి సముద్రంలోకి వెళ్ళటానికి దగ్గరే పడతా ఉంటాడు. అది నాకు సమీపంలో ఉంటాడు, నాకంటే చైతన్యానికి. మీకే మీరు అనుకున్న ఇంకోటి చెప్తున్నాడు, మీకు అనుకున్నది జరిగిపోతున్నాడు అనుకోండి పొంగిపోకండి, మీరు అనుకుని జరగమనుకోండి కుంగిపోకండి, కుంగిపోకండి. మీకు మీకు అనుకో మీకు ఒక మీకు ఇష్టం లేని జరుగుతుంది అనుకోండి, ద్వేషించకండి, ద్వేషించకండి, దూషించకండి. కాదు మీకు ఇష్టం లేని జరుగుతున్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఇప్పుడు దీనికి సృష్టికి యజమాని భగవంతుడు, ఈ సృష్టికి యజమాని భగవంతుడు. ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. సృష్టికి యజమాని భగవంతుడు. ఏ సంఘ గాలివానం ఆయనకు తెలియకుండా రాదు, భూకంపం ఆయనకు తెలియకుండా రాదు, సునామీ ఆయనకు తెలియకుండా రాదు, ఏ సంఘటన కూడా ఆయనకు తెలియకుండా రాదు. ఈ సృష్టికి అంత అధ్యక్షుడైన, ఈ సృష్టికి భర్త, ఈ సృష్టికి యజమాని. ఒకవేళ మీకు ఇష్టం లేని సంఘటన జరిగిన లోకంలో ద్వేషించకండి, దూషించకండి. ఈశ్వర సంకల్పం అనుకోండి, మీరు తేలిక పడిపోతారు. ఎవరైనా భగవాన్ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో పరాయన వాళ్ళు చనిపోయారని చెప్పువారని, మా ఇంట్లో వాళ్ళు పోయారన్న, ఎవరో పోయి మా ఇంట్లో వాళ్ళు పోయారని, ఇంట్లో ఎవరైనా చనిపోతే మా ఇంట్లో పరంటే అప్పుడు భగవంతుడు రమణ మహర్షి గారు అన్నవారండి, ఎవడైతే వాడిని మీ ఇంటికి పంపాడో వాడే తీసుకుపోయాడు. ఎవడైతే మీ ఇంటికి వాడిని పంపాడో, పంపినాడే తీసి పంపినాడో ఒకడు, తీసిపోయినాడు ఒకడు కాదు, వీడు వేరు వాడు వేరు కాదు. ఎవడైతే మిమ్మల్ని వాడు, ఎవడైతే మిమ్మల్ని వాడిని మీ ఇంటికి పంపాడు వాడే తీసుకుపోయాడు, ఇచ్చిన వాడే పట్టుకుపోయాడు. ఇప్పుడు డబ్బు అయినా అంతే అండి, మనకు డబ్బు వచ్చి పడిపోతామనుకో, ఊరికి అనుకోండి మళ్ళీ పోతామనుకోండి, ఈ డబ్బు పంపిన వాడే పట్టిపోతూ ఉంటాడు. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాడి ఇంట్లో పంపించిన వాడు వాడు ప్రాణాడు, ప్రాణం ఎవడైతే పోసాడు ముక్కులో ఆడో తీసిపోతాడు ఆ ప్రాణం. ముక్కులో ప్రాణం పోసిన వాడే ముక్కులో ప్రాణం తీస్తాడు, పోసిన వాడు ఒకడు తీసిన వాడు ఒకడు కాదు. ఈశ్వరుడికి జరగ, ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగటానికి వీల్లేదు. మీరు సహించే స్వభావం కూడా నేర్చుకోండి, సహించే. కానీ మీకు ఇష్టం లేని సంఘటన ఏదైనా జరుగుతున్నా సహించడం నేర్చుకోండి. టాలరెన్స్, టాలరెన్స్, టాలరెన్స్. రామకృష్ణ పరమహంస గారి భార్య చనిపోయినప్పుడు ఒక భక్తుడు రోజు శారదామాతకు శారదామాతకు సేవ చేసేవాడు. శారదామాతకు సేవ చేసే మిగతా పనులన్నీ చేసుకున్నాడు. శారదామాత మధ్యాహ్నం 1 గంట 2 గంటలు విశ్రాంతి తీసుకునేది. ఆవిడ నిద్రాభంగం ఎవరైనా చేస్తారేమో అని గుమ్మందరి కాపలా ఉండడు వాడు శారదామాత. రామకృష్ణ పరమహంస గారు శరీరం విడిచిపెట్టినప్పుడు 50 మంది వస్తే శారదమ్మతో శరీరం విడిచిపెట్టినట్టు 17 మంది వచ్చారు. ఇంకెక ఇవిడికున్న గౌరవం ఆయనకు రాలేదు. ఒకసారి శారదమ్మత భక్తులకి ఏదో వడ్డిస్తాను, చపాతీలు పూరీలు చపాతీలు ఇంక పులకాలు వడ్డిస్తాను. రామకృష్ణ పరమహంస వచ్చాను ఏమంటున్నాడంటే వాళ్ళకి ఎంత పెట్టకూడదు, వీళ్ళు ఎంత పెట్టారు, వాళ్ళకి 1 సరిపోతుంది, వీళ్ళకి 2 సరిపోతుంది ఏదో చెప్తున్నాడు. వాళ్ళకి ఎంత పెడుతుంది, మళ్ళీ కొంచెం ఎక్కువ పెడితే వాళ్ళు సాధన సరిగ్గా చేసుకోలేరు అనేది చెప్తున్నాడు. తిండి ఎవరికి ఎంత పెట్టాలో అమ్మకంటే నీకు ఎక్కువ తెలియదు. శారదమ్మతండి ఇంట్లో ఎంతెంత తింటారో తల్లికి తెలుస్తుంది. ఇది కాదు, మీ అబ్బాయి ఎక్కువ తిన్నా ఏదో ఇంగిలి పడ్డాడు అని కొద్దిగా అంటాడు, తినేస్తాడు శుభ్రం. మీ అబ్బాయి ఎక్కువ తినేస్తాడు అనుకుని బాగా తింటున్నాడని మీరు చెప్పని దిష్టి తగులుతున్నారు. ఏదో కొద్దిగా ఇంగిలి పడ్డాడా ఆడు కంచెలు సరిపోయి ఆడి తినేస్తాడు ఇంగిలి పడ్డాడు అంటే ఆడి దిష్టి తగులుతుందని మీ అబ్బాయి గారు బాగా ఏదో కొద్దిగా తింటాడు లేదా అంటారు. మీకు అర్థం వచ్చిన మీ అబ్బాయి ఎంత ఉంటున్నాడు మీకు తెలుస్తుంది, తెలియకుండా ఉండరు మీరు. శారదామాత ఏముందంటే ఆడికి ఎంత పెట్టాలి, వీడికి ఎంత పెట్టాలని శారదామాత ఉంది. ఎవడు ఎంత తింటాడో ఎవడికి ఎంత అవసరమో తల్లికి తెలిసి మీరు చెప్పక్కర్లేదు, వీళ్ళు కూర్చోమని చెప్పి ఒకడు పులకాయలుగా ఆనిగించుకోగలరు. ఒకటి రెండు పులకాయలు పెట్టాలి అక్కడ. కొంతమంది పొట్టలు పెద్దవి, కొంతమందికి మామూలుగా జీర్ణశక్తి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి మామూలుగా జీర్ణశక్తి ఎక్కువ ఉంటుంది. ఆడికి 2 పులకాయలు పెట్టాలి. అంటే ఎవరికి ఎంత పెట్టాలో నాకు తెలుసు అది. ఇక్కడ సహనం ఎందుకే శారదానంద ఈవిడి ఈ శరీరం ఈవిడి శరీరం పోయినప్పుడు శారదామాత శరీరం చనిపోయినప్పుడు శారదానంద అడిగాడు, ఏమైనా ఈ చివరి క్షణంలో ఏదైనా ఒక మంచి మాట చెప్పమని. సహనం సహించడం నేర్చుకుంటే నీకు సత్వగుణం కలుగుతుంది, సత్వగుణం నీకు మోక్షానికి దారి చూపిస్తుంది. శారదామాత ఉంది, సహించడం నేర్చుకుంటే నీకు సత్వగుణం కలుగుతుంది, సత్వగుణం నీకు మోక్షానికి దారి చూపిస్తుంది అని వాడు చెప్పాడు. మా పుట్టింటికి ఎవరో ఒకళ్ళు వస్తారో వాళ్ళని ఎవరు నిప్పు పెట్టినప్పుడు నువ్వే పెట్టి శారదా అంటాను. అది పేరు శారద. మా పుట్టింటికి వాళ్ళు వస్తారో వస్తే నా శవాన్ని చూసి వెళ్ళిపోతారో వాళ్ళ మట్టికి నువ్వు నిప్పు పెడతావు. ఒకవేళ తెలియకాళ్ళు నిప్పు పెడతానంటే వాళ్ళు వద్దని చెప్పు, నా శరీరానికి నువ్వే నిప్పు పెట్టు శారదానంద అంటారు. శారద ఏదో పుట్టింది వాళ్ళు కాబట్టి బంధువులు కాబట్టి వస్తారు, వస్తే శవాన్ని చూసి వెళ్ళిపోతారు. నిప్పు వాళ్ళు పెట్టిన ఒక నిప్పు నువ్వే పెట్టాలి. ఏదో లోకాచారం ప్రకారం వస్తే రాని చూసి వెళ్ళిపోతారు, అది జన్మాంతర అనుభవం. అందుకే మిగతా రామకృష్ణ పరమహంస గారు చాలామంది శిష్యులు మొత్తం 1800 మంది వాళ్ళు అందరూ తల రకం పేరు పెట్టుకుని శారదానంద ఒకటి గారు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, అమ్మ పేరు నాకు వదిలేయండి, అమ్మ పేరు నేను పెట్టుకుంటాను. మీ ఇష్టం వచ్చిన పేర్లు మీరు పెట్టుకోండి. ఒకడు వివేకానంద, ఇంకో ఆనంద, ఇంకోడు ఒకడు అభేదానంద, ఇంకొకడు ఆనందం. మీ ఇష్టం వచ్చిన పేర్లు మీరు పెట్టుకోండి, అమ్మ పేరు నాకు వదిలేయండి, అమ్మ పేరు నాకు మినహాయించేసి మీ ఇష్టం వచ్చిన పేర్లు మీరు పెట్టుకోండి. వాడే శారదానంద. అంచేత ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో హ్యాపీగా అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మన ఇక్కడ కూర్చుని అస్తమా అని ఇంటి ఇక్కడ తల పెట్టకూడదు. ఇల్లు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చున్నట్టు ఇక్కడ పద్ధతిగా మనం ఉండాలి. అస్తమా అని ఇల్లు తల పెట్టుకుంటాం అనుకోండి, మీకు అస్తమాని ఇంటి మీద మోహం అంత మోహం ఉంటే మీకు సబ్జెక్ట్ ఏం అర్థమవుతుంది. మీరు గృహం అందరికీ నీడ ఉండాలి, అందరికీ నీడ ఏదో ఇల్లు ఉండాలి కదా, మనం నీడ ఉండాలి, బట్ట ఉండాలి, పొట్ట ఉంది కాబట్టి అన్నం తినాలి, మనకి ఏదో శరీరం ఉంది కాబట్టి ఏదో బట్ట చుట్ట పెట్టుకోవాలి, ఏదో వర్షానికి ఎండకి ఏదో నీడ ఉండాలి. అది చెప్పి నీడ ఏదో ఒకటి ఉండాలి, ఆ నీడ మీద ఎక్కువ మమకారం పెట్టుకొని అది మింగేస్తుంది మిమ్మల్ని. మనిషికి ఏదో నీడ ఉండాలి, కానీ నీడ మీద ఎక్కువ మమకారం పెట్టేసుకోకండి. ఎక్కువ మమకారం పెట్టేసుకుంటే అక్కడ ఆగిపోతుంది మీ మనస్సు, అక్కడి నుంచి పరిమితులు ప్రారంభమవుతాయి. మీరు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము, ఇక్కడికి ఏదో ఊరు వచ్చాము, ఇక్కడికి ముప్పర్తిపాడు వచ్చాము, నేను 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నప్పుడు కొమ్మరులో చదువుకున్నాయి పక్క ఊరు. మాకు చొక్కాలు కుట్టేవాడు భాషని కొమ్మరు వచ్చేవాడికి ముప్పర్తి పోయాడు. భాష ఆడి పేరు భాష. మేము బట్ట పట్టుకెళ్ళి ఎప్పుడు కొడతా అనేవాడు. దాన్ని జిన్నూరు అని పిలిచేవాడు ఆ భాష. జిన్నూరు వచ్చింది, జిన్నూరు వచ్చింది అనేవాడు. అనేవాడు జిన్నూరు దగ్గర కూర్చుంటే తొందరగా కొడతాను, లేకపోతే ఆలస్యం అవుతుంది అనేవాడు. నేను నాకు బట్ట కుట్టే బట్ట పట్టుకెళ్ళి బట్ట కుట్టి ఆ ముప్పర్తి పడుతుంది ఆ భాషను ముప్పప్పుడు అడిగాను ఆ ముప్పర్తి పడ ఎలా ఉన్నాడు భాష ఎలా ఉన్నాడంటే చనిపోయాడు అని చెప్తున్నాడు. అలా చూసొద్దు గుళ్ళోకి రాగానే ముప్పర్తి పడంటే ఆ ముప్పర్తి పడించి సుమారు 40 సంవత్సరాలు వచ్చాడు కొమ్మర. ఆ కొమ్మరలోనే మెషిన్ పెట్టుకుని కొమ్మరలోనే కుట్టేవాడు. అవట ముప్పర్తి పడే 40 సంవత్సరాలు వచ్చి బట్టలు కుట్టాడు అతను. నేను బట్ట పట్టుకెళ్ళి మరి దీపావళి వచ్చేస్తుంది ఎప్పుడు కొడతా ఎప్పుడు జిన్నూరు కూర్చోమని వాడాను. నా పేరు పెట్టి పిలిచేవాడు కదా జిన్నూరు అనేవాడు. జిన్నూరు కూర్చుని దగ్గర ఉంటే తొందరగా కొడతాను, నువ్వు వెళ్ళిపోతే ఏమి ఎప్పుడు కొడతాను అను. అది ఎలా ఉన్నాడు భాష అంటే భాష వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ముసలివాడయ్యి మాంసం పట్టుంటే ఒకసారి పలకరించొద్దాం. నన్ను పేరు పెట్టి పిలిచేవాడు జిన్నూరు జిన్నూరు అనేవాడు. మరి దీపావళి వచ్చేస్తుంది కొత్త బట్టలు కొడుక్కో కొత్త బట్టలు కట్టుకోవాలి కదా ఎప్పుడు కొడతానంటే జిన్నూరు దగ్గర కూర్చుంటే కొడతాను, లేకపోతే ఏమో ఎప్పుడు కవుతుంది. ఇంకా ఎన్నున్న బట్టలు ఉన్నాయి చూడకుండా కొమ్మర బట్టలు అన్నీ అక్కడే ఇచ్చేవారు. వాడు మిషన్ కుట్టేవాడు తక్కువ అప్పుడు. వాడి పేరు భాష. వాడు రోజు 30 పాల నుంచి కొమ్మర వచ్చాడు. 40 సంవత్సరాలు కుట్టాడు కొమ్మరలో బట్టలు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వస్తాయంటే నీకు నీడ అవసరం, నీకు నీడ అవసరం. కానీ నీడ మీద అతిగా మమకారం పెట్టుకోకు. ఇల్లు అవసరమే. ఇల్లు ఎక్కడ అరుణాచలం ఇంటి గొడవలు ఉంటే మీరు అరుణాచలంలో ఎంతకాలం ఉంటారు అని పో 4 రోజులు ఉంటారు 5 రోజులు. ఆ 4 రోజులు ఇంటి గొడవలు ఉంటే లాగా మీకు ఇల్లే తల పెట్టుకుంటే మీకు ఈశ్వరుడు స్మరణ ఏముంది? మీరు ఇల్లుని స్మరిస్తున్నారా ఈశ్వరుని స్మరిస్తున్నారా? అతి పనికి రాదు. మీకు ఏదో ఇల్లు ఉన్న మాట నిజమే, ఇంట్లో ఉండండి. ఇంకా అస్తమానం ఇల్లుని మోసి తిరుగుతారేంటి? మీకు ఇల్లు ఉండము, ఇల్లు ఉండటం మంచిది. ఏదో నీడ ఉండాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళి ఇల్లు మోసుకు తిరుగుతాంటే అంటే మీకు ఇల్లు ఉండొచ్చు కానీ అతిగా దాని మీద ఇంటి మీద కూడా మమకారం పనికి రాదు. అంటే అతిగా మమకారం పెట్టుకుంటే సబ్జెక్టుకి దూరం అయిపోతారు, ఈ స్వరూపానికి దూరం అయిపోతారు. మన దేహం ఎంత నిజం ఆ ఇల్లు కూడా అంతే నిజం. ఇప్పుడు ఆ ఇల్లు మనమే కట్టామనుకోండి, ఏదో మనం కడితే మనం మరి మనం ఉండనిస్తారా చచ్చిపోయాక అక్కడ? ఆ ఇల్లు మనమే కట్టామండి. మరి మన దేహం చనిపోయింది అనుకోండి, మనం ఉండనిస్తారా దేహంలోనే? ఇల్లు ఎవరిది? ఇల్లు నాదంటే మరి ఎక్కడిది? నేనే కట్టాను, నాదంటే ఎక్కడ గుర్తు? నన్ను ఉండనివ్వరు అక్కడ. చచ్చిపోయిన తర్వాత ఇల్లు నేనే కట్టాను, కానీ ఇంట్లో నన్ను ఉన్నవాడు చనిపోయాక. నువ్వు ఎంతవరకు మమకారం అంతవరకే పెట్టుకో. నువ్వు చచ్చాక దాన్ని ఎక్కడ మోసుకెళ్ళినవారు వెనకాల ఊరుకోరు. నువ్వు మోసుకెళ్ళటానికి ప్రయత్నం చేసావు. అదే గురునానక్ అంటాడు, గుండె సూది పట్టుకెళ్ళావంటాడు. ఇల్లు కాదు కదా, పొలం కాదు కదా, ఆస్తులు కాదు కదా, బ్యాంకు డబ్బు కాదు కదా, లేకపోతే నీ ఇంట్లో నీ ఇంటి నిండా బంగారం ఉందనుకో. బంగారం కాదు కదా, నీ ఇంట్లో బట్టలు కుట్టుకునే చిన్న గుండె సూద కూడా పట్టుకెళ్ళావంటాడు గురునానక్ అంటే. గుండె సూద బట్ట కూడా కాదు, మనం బట్టలు ఏడు చిరిగిపోతే కుట్టుకుంటాం చూడండి, గుండె సూది ఉంటుంది. ఆ గుండె సూది కూడా నువ్వు పట్టుకెళ్ళావు ఇంట్లో సామాను. నువ్వు చనిపోయి ప్రాణం పోయి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ బంగారం మాట ఎదురే, బట్టల మాట ఎదురే, గుండె సూజ చిన్న గుండె పెడకల మాదిరి గుండె సూజ కూడా నీ కూడా పట్టుకెళ్ళావు. ఇల్లు నీకు ఇప్పుడు కృష్ణుడు చెప్పింది నీకు ఇల్లు ఉండకూడదని కాదు, ఇల్లు 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 ఉంచండి. అస్తమా 24 గంటలు ఇల్లు పట్టుకుని ఉండకండి, ఇంట్లో ఉండండి. నీ పని ఉంటే పని చూసుకోండి, ఇంకెక్కడికి వెళ్ళినా ఇల్లు మోసుకెళ్ళకండి. అంటే అతి పనికి రాదు, అతి పనికి రాదు. అంటే మీరు జ్ఞానం మీ ఇంట్లో ఉన్నప్పుడు ఉదాహరణకి మీరు ఎలా ఉండాలంటే భగవంతుడు ఎంత వివరంగా చెప్తున్నాడో చూడండి. మీ ఇంటికాడు ఉన్నప్పుడు మీకు జ్ఞానం బాగా సాగుతామని అనుకోండి, ఇక్కడ కూర్చొని జ్ఞానం చేసుకుని అంత బాగా సాగాలి. అలా సాగటంలో కనుక మీకు ఇంటికి మీరు మమకారం చెప్పుకున్నట్టు అది తీసు పక్కన పెట్టండి. మీరు ఇంటికాడ మీరు ధ్యానం చేసుకుంటే బాగా జరుగుతుంది అనుకోండి, కానీ ముప్పత్తు పాటలో సాగటం లేదనుకోండి, అంటే ఇంటికాడు మీ మీద ఇంటికాడు ఇంటి మీద మీకున్న మమకారం అంటే ఇక్కడ ధ్యానం సాగటం లేదు. ఆ మమకారం తీసి పక్కన పెట్టండి. అది ఇక్కడ కృష్ణుడు చెప్పింది. అంటే ఒక ప్లేస్ మీద ఎక్కువ మమకారం పనికి రాదు, ఒక ఊరి మీద కూడా పనికి రాదు. అది తగులుకోవద్దంటున్నాడు. ఊరి మీద కూడా తగులుకోకండి. దేహం ఉన్నవాడు కోరికను దేహం లేనివాడు కోరేంటండి? దేహం ఉన్నవాడు కోరికను దేహం లేనివాడు కోరేంటి? మనిషి అయితే ఏదో ఇంట్లో ఉంటాడు, ఏదో ఊళ్ళో ఉంటాడు, కానీ ఆ ఊరికి ఇంటికి తగులుకుని అక్కడ మమకారం పెంచుకోవద్దని ఇక్కడ చెప్పింది అది. ఇది అలా పెంచుకుంటే మీ మనసులో హద్దులు పెరిగిపోతాయి, మీ మనసులో హద్దులు పెరిగిపోతాయి. అంటే హద్దులు లేని వస్తువు మీకు దొరకదు, మీకు వెతికినా మీకు అన్ని వెతికినా తెలియబడదు, మీకు వెతికినా దొరకదు, తచ్చినా తెలియబడదు. మనిషి అయితే ఏదో ఊళ్ళో ఉంటాడు, ఏదో ఇంట్లో ఉంటాడు, అతిగా మమకారం పెట్టుకో. ఆ ఊరి మీద కానీ ఆ ప్లేస్ మీద కానీ అతిగా మమకారం పెట్టుకోవద్దు. అతిగా మమకారం పెట్టుకుంటే మళ్ళీ ఆ మమకారం వదిలించుకోవడానికి మళ్ళీ సాధన చేయాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మీకు ఇష్టమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో, మీకు ఇష్టం లేని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అది మీకు తెలియదు, అది ఈశ్వరుడికి తెలుసు. ఒకసారి మన ఇంటికాడ సంఘటనలు మన ఇంటికాడ ఏదో జరుగుతాయనుకో అన్నీ మనకి ఇష్టం ఉండదు. ఒకసారి ఇష్టమైనవి జరుగుతాయి మన ఇంటికాడ, ఒకసారి మనకి ఇష్టం లేనివి కూడా జరుగుతున్నాయి, జరుగుతాయి. అలా జరగవలసింది జరుగుతుంది. నీ మనసును పాడు చేసుకోకు. నీ మనసును పాడు చేసుకుంటే నా భక్తుడ, నీ మనసును నువ్వు పాడు చేసుకుంటాంటే, నీ మనసును నువ్వు పుణ్య చేసుకుంటాంటే, నిరంతరం నిన్ను క్షోభ పెట్టుకుంటాంటే, నిరంతరం నిన్ను బాధ పెట్టుకుంటాంటే నువ్వు నా భక్తుడు ఎలాగో అవుతావు అర్జున? ఇంక 24 గంటలు నిన్ను పుండి నీ మనసును పుండి పెట్టుకుంటాంటే, నీ మనసును హింస పెట్టుకుంటాంటే నువ్వు నాకు భక్తుడు ఎలాగవుతావు అర్జున? నువ్వు నాకు భక్తుడు కావనుకో నాకు ప్రియుడు ఎలాగవుతావు? నువ్వు నాకు భక్తుడు కావనుకో నాకు ప్రియుడు ఎలాగవుతావు? నాకు ప్రియుడు కాకపోతే నువ్వు నా స్వరూపం నీకు ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీ ఇంట్లో జరిగే సంఘటనలు కొన్ని మీకు ఇష్టం ఉండవచ్చు, కొన్ని మీకు ఇష్టం లేకపోవచ్చు. ఇష్టమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలియదు, ఇష్టం లేని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలియదు. దానికి పూర్వజన్మలకు ఏదో అనుబంధం ఉంటుంది. ఆ గొడవ వదిలేయండి, ఆ సంఘటన అన్ని సంఘటనలే అన్నీ వదిలేయండి. మీ మనసును సమానంగా ఉంచుకోవటం, మీ మనసును కంగారు పెట్టుకోకండి, మీ మనసును సమానంగా ఉంచుకోండి, మీ బుద్ధిని అదుపులో పెట్టుకోండి, మీ బుద్ధిని అదుపులో పెట్టుకోండి. మీకు ఇష్టమైనవి జరిగిపోతే పొంగిపోకండి, మీకు ఇష్టమైనవి జరుగుతుంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని మీ మనసును బాధ పెట్టుకోకండి. మీ మనసును మీరు పుండి చేసుకోవద్దు, మీ మనసును మీరు బాధ పెట్టుకోవద్దు. గౌతమ బుద్ధుడు అంటాడు, మీ మనసు పొంగిపోయినా పొల్లమ్మ, మీ మనసు పొంగిపోయినా పొల్లమ్మ. పొంగిపోయేదెవరో? పొల్లమ్మ. పొంగిపోయేదెవరో అంటే దేహము నేననుకునే పొల్లమ్మ. ఇష్టమైన సంఘటనతో పొంగిపోయేది పొల్లమ్మే. కుంగిపోయేదెవరు? పొల్లమ్మే. ఈ దేహము నేను అనుకునేదే పొంగిపోతుంది, ఈ దేహము నేను అనుకునేదే మళ్ళీ కుంగిపోతూ ఉంటుంది. అసలు పొల్లమ్మే లేదన్న సంగతి నీకు తెలిసే వరకు ఈ గోర తప్పదు అంటాడు బుద్ధుడు. అపూర్వం లోపల నేను పొల్లమ్మనే పొల్లమ్మనే పొల్లమ్మని అనుకుంటున్నావు, ఈ గోల తప్పదు నీకు. అసలు పొల్లమ్మనే ఒక వ్యక్తి లేదు అసలు, ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ గోల తప్పదు నీకు. ఆ పొల్లమ్మనే వ్యక్తి లేదని నీకు అర్థమైనప్పుడు ఈ ఆటిపోట్లు నీకు సమానంగా ఉంటాయి. ఇష్ట ఇష్టాలు నిన్ను ముట్టుకోవు, ఇష్ట ఇష్టాలు నిన్ను తాకవు. ఏం చేసిన వ్యక్తి అక్కడ వెళ్ళాడు కాబట్టి వద్దవా, ఎవరికి చెప్తా మా మనస్సు ఇక్కడ లేనప్పుడు? నీ బోధ ఎవరికి? మా మనస్సు ఇక్కడ లేనప్పుడు, మా మనస్సే ఆత్మాకారమైనప్పుడు నీ బోధ ఎవరికి? జ్ఞానికి బోధ అక్కర్లేదు, అజ్ఞానికి కూడా బోధ అక్కర్లేదు. అడికి విన్నా తెలియదు కాబట్టి ఇంక ఎటు నచ్చిన వాళ్ళు మనకి. అజ్ఞానికి చెప్పిన రెండు విన్నా అర్థం కాదు, అజ్ఞానికి బోధ అక్కర్లేదు, జ్ఞానికి అవసరం లేదు. మనలాంటి వాళ్ళకి ఏదో తెలుసుకోవాలి, ఏదో ఉంది ఏదో తెలుసుకోవాలి, ముముక్షత్వం జిజ్ఞాస ఉంది కదా మనకి. జ్ఞానం రాపోయినా ఆ జ్ఞానం సంపాదించాలని మనలో కాంక్ష ఉంది. అంటే ఈ బోధలని మనకి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్తో పని లేదు, చచ్చిపోయినవాడికి డాక్టర్తో పని లేదు. చచ్చిపోయినవాడికి డాక్టర్ ఎందుకండి? ఇంకా మనకి చెప్తాను రావద్దని డాక్టర్ గారు అడిగి వెళ్ళిపోయాడు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్తో పని లేదు, చచ్చిపోయినవాడికి ఇంకా డాక్టర్ ఎందుకండి? అంటే మనం చచ్చిపోలేదు, పూర్తిగా ఆరోగ్యంగా లేము, ఎటు కాకుండా ఉన్నాం. మనకి డాక్టరు పూర్తిగా ప్రాణం పోలేదు, మనం పూర్తిగా సుఖంగా ఉన్నామంటే సుఖంగా లేము. ఈ ముక్కులో గాలి బయటికి పోయిందంటే పోలేదు. బొత్తిగా తెలియని, బొత్తిగా తెలివి తక్కువడం కాదు, తెలివైన వాళ్ళం కాదు. ఏదో తెలుసుకోవాలి, తెలుసుకోవాలన్న కాంక్ష ఉంటుంది. ఏదో భగవంతుని పొందాలని, ఏదో భగవంతుని పొందకపోయినా ఏదో పొందుదాం, ఏదో తెలుసుకుందాం, ఆ జిజ్ఞాస ఉంది. అంటే ఈ శ్రవణాలు, ఈ యజ్ఞాలు, ఈ జ్ఞాన యజ్ఞం, తపో యజ్ఞం, ఈ ధ్యాన యజ్ఞం, ఇవన్నీ మన కోసమే. పూర్తిగా ఆరోగ్యవంతుడికి డాక్టర్ అక్కర్లేదు, చనిపోయిన వాడు కూడా డాక్టర్ అక్కర్లేదు. అర్జున ఏ పని చేసినా యజ్ఞభావంతో చెయ్యి, ఏ పని చేసినా యజ్ఞభావంతో చెయ్యి. నీ బుద్ధులు ఏమైనా దోషాలంటే కంప్లీట్గా వేరుతో సహా బయటకు పోతాయి. నువ్వు నన్ను స్మరించుకుంటూ నువ్వు నీ పని నువ్వు చేసుకుంటున్నావు అనుకో, చేతిని పని మీద, నీ మనస్సు నా మీద. నన్ను స్మరించుకుంటూ నువ్వు పని చేసుకుంటున్నావు అనుకో, నీ తలలో నీ బుర్రలో దెయ్యాలు ఉంటే బయటకు పోతాయి. దెయ్యాలంటే నీకు అర్థమైనా పాప ఆలోచన. నీ తలకాయలో దెయ్యాలంటే, దుష్టాలోచనలు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు అలాగే నన్ను స్మరించుకుంటూ నువ్వు పని చేస్తుంటే నీ తలకాయలో దెయ్యాలంటే, చెడ్డ ఆలోచన ఉంటాయి బయటకు పోతాయి. ఓ గురువు శిష్యుడికి ఇది బోధిస్తున్నాడు ఈ సబ్జెక్ట్, ఆ దెయ్యాలు ఎలా బయటకు పోతాయి, ఆ సాధన ఎలా చేస్తే, ఎలా జపం చేస్తాంటే, ఎలా సాధన చేసుకుంటాంటే తలకాయలో ఉన్న దెయ్యాలన్నీ బయటకు ఎలా పోతాయి గురువు శిష్యుడికి బోధిస్తున్నాడు. బోధంతా విన్నాడు వెళ్ళిపోయి గురువుని ముట్టుకున్నాడు. నేను ముట్టుకారు నాకు నన్ను పోయి ఇంకా నాకు సాధన ఏంటన్నాడు. అదే చెప్పిదంతా విన్నాడు, వెళ్ళి గురువుని ఇలా ముట్టుకున్నాడు. ఇంకా సాధన ఎంత కదా, నిన్ను ముట్టుకున్నాను కదా, ఇంకా అన్నీ పోయినాయి అన్నాడు. నిప్పు మీద మెడతలు పడ్డాక ఆ మెడతలు బతుకుతాయా? నిప్పు మీదకి వచ్చి మెడతలు పడతాయనుకోండి, ఆ మెడతలు బతుకుతాయి. నిన్ను ముట్టుకున్నాకు నాకు పాపాలు ఏంటన్నాడు. వాడు చెప్పిందంతా విన్నాడు గోపికి లేనట్టు. అంత అయిపోయింది కదా, పాదాలను స్పర్శ చేశాడు, ఇంకా నాకు పాపాలు ఎక్కడ ఉన్నాయన్నాడు. అదే పరిపూర్ణమైన విశ్వాసం. అదే చెప్పి గాంధీ గారు చెప్పేది, మీరు శ్వాస మీద ఆధారపడి బతకండి, విశ్వాసం మీద ఆధారపడి బతకండి. శ్వాస మీద ఆధారపడి బతక